శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈరోజున మనం శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన సావిత్రి చరిత్రం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆదిభట్ల నారాయణదాసు గారు అంటే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళకి వెంటనే హరికథా పితామహుడు అనే మాట గుర్తు ఉంటుంది. పైగా గుంటూరు నగరానికి ఆదిభట్ల నారాయణదాసు గారికి గొప్ప సంబంధం ఉన్నది. శ్రీ కర్రా ఈశ్వరరావు గారు అంతే కదా, వారు ఆదిభట్ల నారాయణదాసు గారి సాహిత్య ప్రచారానికి కృషి చేసి ఎంతో సాహిత్యాన్ని మనకు అందించారు. వారు గుంటూరు వాసులు. అటువంటి గుంటూరు నగరంలో ఇప్పుడు ఆదిభట్ల నారాయణదాసు గురించి ఇప్పటికి ఎన్నో సభలు జరిగాయి. గతంలో వేరే వేదికపై నేనే ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క సాహిత్యం గురించి సుమారు 2 పర్యాయాలు ప్రవచించడం జరిగింది. ఇది కాక హైదరాబాద్ నగరంలో, విశాఖలో కూడా నారాయణదాసు గారి సాహిత్యంలో వివిధ ప్రక్రియల గురించి మాట్లాడడం జరిగినది. అయితే నారాయణదాసు గారి సాహిత్యం మొత్తం చదువుతూ ఉంటే ఈయన కేవలం ఒక కవో సంగీత విద్వాంసుడో కాదు, సాక్షాత్ సరస్వతి అవతారం అని అనిపిస్తుంది. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆశ్చర్యకరం ఆయన యొక్క సాహిత్యాన్ని పరిశీలిస్తే. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రతిభాశాలు ఇంకే భాషలోనైనా పుట్టుంటే ఈ పాటికి మొత్తం ప్రపంచవ్యాప్తి చేసేవారు. తెలుగువారు ప్రతిభను గుర్తించకపోవడంలో చాలా అగ్రగణ్యం, వాళ్ళు గౌరవించలేరు. అది అనేక పర్యాయాలు అనేక మంది విషయంలో రుజువైంది. కానీ తెలుగులో పుట్టినంత గొప్ప ప్రతిభాశాలు ఇతర భాషల్లో కనబడడం కూడా కష్టం. అవతార పురుషులు అనిపించేటట్టు ఉంటారు ఒక్కొక్కరు. పైగా ఆనాటి నుంచి నన్నయ్య గారి నుంచి అనేక మంది అనేక విధాలుగా కనిపిస్తారు. నారాయణదాసు గారు అనగానే మనకు హరికథ మాత్రమే గుర్తొస్తుంది. హరికథ ప్రక్రియ ఆయన ప్రారంభించి ఒక గొప్ప శిష్య పరంపర ద్వారా నిలబెట్టారన్నది నిజమే. కానీ కేవలం హరికథకుడుగా కాకుండా సాహిత్యవేత్తగా, గొప్ప కవిగా, దార్శనికుడుగా, తత్వవేత్తగా, ఇక సంగీతకారుడిగా, మ్యూజికాలజిస్ట్స్ అందరూ కూడా పరిశోధించవలసినటువంటి మ్యూజికాలజీ ఆయన అందించారు. అటువంటి సంగీత శాస్త్రవేత్త, కేవలం గాయకుడు మాత్రమే కాదు ఇక నృత్యంలో కూడా ఉద్దండు ఆయన. అన్నిటి కలిపి ఒక ప్రక్రియ తయారు చేశారు ఆయన. నృత్య సంగీత సాహిత్యములు మూడింటిని మేళవిస్తూ సకల కళామయమైన ఒక ప్రక్రియ, అదేమిటంటే హరికథ. అయితే హరికథ ప్రక్రియ ఈయనతోనే ప్రారంభమైందా అంటే సంపూర్ణమైన ఆకారం ఈయనతోనే తీసుకున్నది. అంతకు పూర్వం యక్షవాంగ్మయ రూపం, యక్షగానం అనే వాంగ్మయ రూపంలో ఉన్నది. అసలు నిజానికి హరికథని సంగీత సాహిత్యంగా వినిపించిన వాడు మొట్టమొదటి వారు ఎవరంటే నారదుడే. ఆయన తన యొక్క వీణపై విష్ణుగథని గానం చేస్తూ విహరిస్తూ ఆ గానాన్ని వాల్మీకి చేత చేయించాడు, వాల్మీకి లవకుశుల చేత చేయించాడు, అక్కడితో ఆకుండా వ్యాసుని చేత చేయించాడు, తద్వారా సుఖయోగిందుని చేత కృష్ణకథాగానమైంది. కనుకనే మొట్టమొదటిగా హరికథని, భాగవత ధర్మాన్ని వ్యాప్తి చేసిన వాడు నారదుడు. ఆ నారదుడు నారాయణదాసు గారిని ఆవేశించాడా అనిపిస్తుంది. ఎందుకంటే నారాయణదాసు అంటేనే నారదుడు కదండి, ఆయన ఆవేశించాడేమో అనిపిస్తుంది. నిజంగా నారద హృదయం యథాతథంగా తీసుకుని ఈయన హరికథని వ్యాప్తి చేశారు. హరికథ కేవలం ఒక వినోద కాలక్షేపం కాదు, ముఖ్యంగా నారాయణదాసు గారి హరికథ అసలు కాదు. నారాయణదాసు గారి హరికథ సంగీత సాహిత్య నృత్యాది కళా సమన్వయం మాత్రమే కాకుండా భాగవత ధర్మం ప్రతిష్ఠించడం దాని హృదయం. మొత్తం హృదయం భాగవత ధర్మం. ఎందుకంటే కలియుగంలో భాగవతమే మనకు ఆదర్శం. భాగవత గ్రంథం కాదు, భాగవత ధర్మం. భాగవతలకు ఒక ధర్మం ఉంది, ఆ ధర్మమే మనల్ని తరింపజేయగలదు, మోక్షం ఇవ్వగలదు. భాగవత ధర్మం వినా ఇంకో గతి లేదు మనకి. ఏ యుగమైనా భాగవత ధర్మం ముఖ్యం, కలియుగంలో అది తప్ప మరొక మార్గం లేదు. అందుకే యజ్ఞయాగాది క్రతువుల కంటే అలా హఠయోగాది యోగాల కంటే భగవంతుడిని ప్రేమించి శరణవేడే ఒక సాత్విక ధార్మిక జీవితమే భాగవతం. ఇక్కడ మళ్ళీ భాగవత ధర్మానికి ఒక వ్యాఖ్యానం, భగవంతుడిని ప్రేమించి ఆయన ఆశ్రయించే సాత్విక ధార్మిక జీవిత విధానమే భాగవత ధర్మం అంటే. కనుక భాగవత ధర్మంలో సాత్విక ధర్మం ధార్మిక ధర్మం ఉంటుంది. అందుకే ధార్మికమైన సాత్విక జీవనంలో మనల్ని బాగా తీర్చిదిద్దడం కోసం భాగవతం రచించాడు వ్యాసుడు. దాని హృదయం పట్టుకున్నారు మహానుభావులు పోతన్ గారు. అందుకే భాగవత ధర్మాన్ని నాలుగు వాక్యాలే చెప్పాడు ఆయన. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికిత్తు నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లులు కడుపు చేటు. దీన్ని నిలబెట్టారు. అయితే కేవలం విష్ణు కథ ఈయన చెప్పారా అంటే పురాణాల్లో అనేక కథల్ని తీసుకుని హరికథలుగా ఆయన గానం చేయడం జరిగింది. పేరుకి హరికథ అయినా హరికథలో హరకథ కూడా వచ్చింది, శక్తికథ కూడా వచ్చింది. అన్ని కథలు హరికథ అనే పేరుతోనే మనకు వచ్చాయి. అయితే ఏ కథ అయినా హరికథే, ఎందుకంటే సర్వదేవతలు హరిరూపములే కదా. అయితే ఇప్పుడు ఈ మాటలు సావిత్రి చరిత్రానికి ఉపోద్ఘాతంగా నేను చెప్పడమే కాకుండా ఇది భాగవత ధర్మం అనే మాట సావిత్రి చరిత్రకు ఉపోద్ఘాతంగా ఆయనే రచించారు. అనేక పద్యాల్లో ఇక్కడ సాత్వికమైనటువంటి భాగవత ధర్మమే గతి అని ప్రతిపాదన చేస్తారు. అవన్నీ నేను వివరిస్తూ ఉంటే కేటాయించిన సమయం అంతా ఉపోద్ఘాతానికి అయిపోతుంది. మళ్ళీ రేపో మాపో చెప్పుకుందామంటే సావిత్రి చరిత్రకు అవకాశం లేదు ఇప్పుడే. అయితే సావిత్రి చరిత్రం అనేటువంటి ఈ విషయం దేని నుంచి ఆయన తీసుకున్నారు అంటే, సావిత్రి చరిత్రని మనకు ఋషులు అందించింది రెండు గ్రంథాల్లో ప్రధానంగా దొరుకుతుంది. ఒకటి మహాభారతం, అరణ్యపర్వంలో ఉంది. ఇంకొకటి దేవీ భాగవతంలో సావిత్రి ఉపాఖ్యానం అని చాలా విస్తారంగా చెప్పబడుతున్నది. ఈ రెండింటిలో అంశములు వీరు స్వీకరించారు. ఇవి కాక పురాణాల్లో ఇతరత్రా కూడా సావిత్రి చరిత్ర ప్రస్తావన ఉన్నది. అయితే సావిత్రి చరిత్రలో గొప్ప రహస్యాలు ఏవో ఉన్నాయి, అది కాలానికి సంబంధించి, యోగానికి సంబంధించి, దైవశక్తికి సంబంధించి ఎన్నో అద్భుతమైన రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు తెలిసిన మరో మహర్షి తుల్యుడు అరవింద మహర్షి. ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది స్వామి అరవిందో. ఆ మహానుభావుడు సావిత్రి అని పుస్తకం రచించారు. ఇంగ్లీష్లో అది చాలా ప్రసిద్ధి. భాష తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాదు అది, ఎందుకంటే ఒక ట్రాన్స్లో ఒక సమాధి స్థితికి వెళ్ళి ఆయన రచించాడు. ఆ సావిత్రి అర్థమైతే వాడు ఋషి అయిపోతాడు, అంత గొప్పగా రచించాడు ఆయన సావిత్రి. మొత్తానికి అలాంటి విఘ్నుల్ని సైతం కదిలించి ఆలోచింపజేసినటువంటి గొప్ప చరిత్ర సావిత్రి చరిత్ర. ఈ సావిత్రి చరిత్ర నాటకాలుగాను ఇతరత్రా కూడా వ్యాప్తి చెందింది. కానీ సావిత్రి చరిత్ర అసలు హృదయాన్ని పట్టుకుని హరికథ రూపంలో అందించిన వాడు మాత్రం నారాయణదాస్ గారు. మనకు సావిత్రి చరిత్ర అంటే వాళ్ళు ఆయన పోయిన వెంటనే ఇముడి వెంట పోరాడి పోరాడి ఆయనతో చమత్కారంగా మాట్లాడి బురుడి కొట్టించి ఆయన చేత తన భర్తను బతికించుకుందని మాత్రమే తెలుసు. కానీ భారతంలో చాలా ఉదాత్తంగా చిత్రీకరిస్తారు సావిత్రి చరిత్ర. కానీ దీనిని ఈయన ఒక కథారూపంలో మలచేటప్పుడు ఎన్ని ఔచిత్యాలు ఎన్ని అందాలు తీసుకున్నారు. పైగా హరికథ అనేది సామాన్య జనుల్లోకి ధర్మాన్ని భక్తిని ప్రబోధింపజేయడం కోసం ఉన్న ప్రక్రియ, దాని ఉద్దేశం అది. అందుకని సామాన్య జనులకు వినోదం కల్పించడం కోసం కాదు, తద్వినోద రూపంగా వాళ్ళకి మన ఆర్ష విజ్ఞానం అందించి ధార్మికతని భక్తిని ప్రబోధించడం హరికథ యొక్క ప్రధాన ప్రయోజనం. ఆ ప్రయోజనం కలిగించడం కోసం సావిత్రి చరిత్ర కూడా ఈయన ఆధారం తీసుకుని అనేక ధర్మాలు చెప్తారు, అనేక నీతులు చెప్తారు, మానవ జీవితానికి కావాల్సిన అనేక అంశములు చెప్తారు. పైగా ఈయన బహుశాస్త్ర పరిశీలన ఉన్నది, అందుకే వివిధ విషయములు ఇందులో ప్రకృతి విజ్ఞానం ఉంటుంది, ఇత్యాదులు ఎన్నో ఎన్నో గోచరిస్తాయి. అవన్నీ వ్యాఖ్యానిస్తే సావిత్రి చరిత్ర కనీసం 3 రోజులు ఉండాలి. ఆ తృప్తి కూడా ఒకప్పుడు తీర్చుకున్నాం మేము హైదరాబాద్లో తనివి తీర. అయితే గుంటూరు వాసుల పుణ్యమో నా పుణ్యమో తెలియదు, కానీ ఇక్కడ ఒక పూటతోనే అయింది. ఒక పూట మాకు చాలన్నట్టే ఉన్నారు ఇక్కడ. సరే విషయంలోకి వెళ్దాం. సర్వమంగళ మమ్ము ప్రసన్న దృష్టి గాంచు మా తల్లి సంస్థిత కల్పవల్లి, రక్తియు విరక్తియుం భుక్తి ముక్తి నీవే, అవ్యయామృత మధురోక్తి ఆదిశక్తి. ఇక్కడ అమ్మవారిని ప్రార్థన చేశారు మొట్టమొదట, అదే మనం నమస్కారం చేసుకుంటున్నాం. రక్తి విరక్తి భుక్తి ముక్తి అన్నీ అమ్మ యొక్క స్వరూపములే నమస్కరించి, ననుబ్రోవుమా అమ్మా శర్వాణి పన్నగేంద్రు భూషు పట్టంపురాణి అని భైరవి రాగంలో ఆలపిస్తారు. అయితే ఇందులో ప్రతి కీర్తనలో రాగం పేరుంటుంది, అది ఔచిత్యంగా కూర్చుతూ ఉంటారు. అవన్నీ వ్యాఖ్యానిస్తే ఒక పెద్ద విషయం అవుతుంది. అయితే ఇందులో అమ్మవారి ప్రార్థనతో ప్రారంభించి ఇప్పుడీ నా కృతికి నీవే నాయిక అని అంటారు, అందుకు ఇందులో తీసుకున్నాం. అంటే ఇప్పుడు చెప్పబోయే కృతికి నాయకురాలు ఎవరు? అమ్మవారిట. మరి సావిత్రి అనబడేటువంటి పతివ్రత నాయకురాలా, అమ్మవారి నాయకురాలా అంటే నిజానికి సావిత్రిని అనుగ్రహించిన అమ్మవారే నాయకురాలు అనుకోవచ్చు, లేదా సావిత్రీదేవి అమ్మవారి అంశస్వరూపము ఈ విషయం మనకు దేవీ భాగవతం కూడా చెప్తున్నది. అందుకే సావిత్రి చరిత్ర పారాయణం కానీ శ్రవణం కానీ చేస్తే అనేక ఫలములుంటాయి. అకాల మృత్యు నాశనం ఒకటి, మంగళములకు ఆటంకం లేకపోవడం ఒకటి, ఇలాంటి విశేషములైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంత ఉత్కృష్టమైన ఒక మంత్ర విధిగా దీన్ని చెప్తూ ఉంటారు సావిత్రి చరిత్రని. ఇందులో చెప్పబడింది గాయత్రి మంత్ర పరమార్థం, అదొక ప్రత్యేక అంశం. అంత రహస్యం ఉంది కనుకనే దీనిలో వేద రహస్య ఉపాసనా రహస్యములు అరవింద మహర్షికి గోచరించాయి. అయితే ఇందులో ముందు అనేకమైన లౌకికమైన ధార్మిక విషయాలన్నీ ప్రస్తావన చేస్తూ తర్వాత కథావస్తువులోకి ఈయన ప్రవేశిస్తూ ఆ కథలో తొల్లి మద్రదేశమునకు విభుడై దొడ్డ నృపతి యొక్కడుండెన్ వెల్లడిగ అశ్వపతి అను నా అతని పేరు జనంబున నిండెన్ ఉత్తమ క్షత్ర వంశజుండాతండురు శౌర్య ధైర్య ధనుడు అని ప్రారంభించారు. తొల్లి మద్రదేశమునకు విభుడై, మద్రదేశమునకు దేశం, ఆ దేశానికి అధిపతి అశ్వపతి అనేటువంటి వాడు. ఇతడు ఉత్తమ క్షత్రియుడు, పై ఇతని సద్గుణాలన్నీ కొన్ని శేషపద్యాల్లో రచించారు. ఎందుకు వర్ణిస్తాలంటే గుణాలు అంటే అతడు తపస్వి, ఆ తపస్సుకు ఫలాన్ని పొందుతున్నాడు. అలాంటి తపస్సుకు ఫలాన్ని పొందడానికి తగిన సద్గుణములు కలిగిన వ్యక్తిత్వం అతడిది అని వర్ణించారు. అయితే ఆయన సావిత్రి గుర్చి అనశనవ్రతుండై తపమునర్చే అఖిల శ్రమలకు నోర్చి అన్నారు. ఇక్కడ సంతానం లేదనేటువంటి ఆర్తితో ఆయన సావిత్రి గుర్చి అంటే గాయత్రీదేవిని ఉద్దేశించి అనశనవ్రతుండై ఉపవాస వ్రతాన్ని స్వీకరించి అనేక శ్రమలకు ఓర్చి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగా ఆయన ముందు సావిత్రిదేవి సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కరించిన వైనాన్ని ఇక్కడ తాను దర్శించి మనకు ప్రదర్శిస్తున్నారు నారాయణదాస్ గారు. అంత కొన్నాళ్ల కథని మ్రౌల ప్రత్యక్షమయ్యనొక రాత్రి వింతగాగ భక్తుల పాలి కల్పవృక్షమైన సావిత్రి. ఆవిడ ఎలా ఉన్నది అంటే చేమంతి పువ్వుగా సీతాంశు కీలించి ఒప్పుగా గగనంబు కొప్పుబెట్టి తారళన్ ముచ్చాల చెర్చుక్కనమర్చి నుదుటిపై సూర్యుడన్ బొట్టుదిద్ది చందోయిగా మేరు మందరముల చెర్చి జలధి తరంగముల్ వళులజేసి రోమావళిన్ వనస్తోమంబు గావించి ఘన జగనము భూమిగానునర్చి తన అధక్కాయ మఖిల పాతాళ మగుచు అశ్వపతి జ్ఞానదృష్టియందవతరించే విశ్వరూపంబుతోడుత వేదమాత పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గా. పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గ. మొత్తం ఇక్కడ దుర్గాదేవి నామాన్ని గ్రంథమంతా ఆయన వ్యాప్తి చేశారు. అంటే ఈయన దృష్టిలో ఆ దుర్గయే గాయత్రి. పై ఇది కనక దుర్గకి ఈయన అంకితంగా ఇచ్చినటువంటి గ్రంథం ఈ సావిత్రి చరిత్ర. అందుకే ఆయన ఇక్కడ గాయత్రి మాతని సువర్ణ దుర్గ అన్నారు. సువర్ణ దుర్గ అంటేనే కనక దుర్గ. అయితే ఇక్కడ అమ్మవారు ఎలా కనబడ్డారో చూసారా, విశ్వరూపంబుతోడితే వేదమాత అన్నారు. ఇక్కడ విశ్వరూపం అంట అమ్మ రూపం ఎలా ఉందో చూడండి. చామంతి పువ్వుగా చీతాంశు కీలించి, చంద్రుణ్ణి ఒక చామంతి పువ్వుగా పెట్టుకున్నది, గగనాన్ని తన జుట్టుగా చేసుకున్నదిట, తారలన్ ముత్యాల చేరుచుక్క నమర్చి నక్షత్రాలనే చేర్చుక్కగా పెట్టుకుని నుదుటిపై సూర్యుడన్ బొట్టుదిద్ది, మొత్తం విశ్వరూపంతో చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత వక్షస్థలం దివ్య పర్వతములుగా ఉండగా, సముద్రపు తరంగాలు ఆమె యొక్క వళులుగా ఉండగా, ఇక దివ్యమైన జగనము భూమిగా ఉండగా, క్రింది భాగమంతా పాతాళాది అధోలోకములు కాగా, సమస్త విరాట్ రూపిణి విశ్వరూపిణైన గాయత్రీదేవిని దర్శించారేను. కనుక ఇక్కడ గాయత్రి సామాన్యం కాదు, విశ్వరూపిణైనటువంటి గాయత్రి. అటువంటి తల్లిని చూసి అంతట నశ్వపతియుమేనంత గగుర్పొడుముగా ప్రమదాశ్రులొదవుగా సంతోషద్భుత భయముల నెంతయు జగదీశ్వరి నుతించే ఇటువలెన్. ఇక్కడ అశ్వపతి చేసిన గాయత్రి స్తోత్రం వరుసగా కొన్ని పద్యాలలో కొన్ని కీర్తనల్లో ఉంటాయి. అవి వ్యాఖ్యానించుకుంటే పెద్ద గాయత్రి దర్శనం అది. ఇందులో చాలా అద్భుతమైన విషయములు చాలా చాలా చూపించారు. కానీ సమస్త స్త్రీమూర్తులు అమ్మవారే అనే భావాన్ని ఇక్కడ చూపిస్తారు. ఎందుకంటే మీరు నారాయణదాస్ గారి సాహిత్యం పరిశీలిస్తే ఆయనలో సంప్రదాయ భావాలతో పాటు సంప్రదాయ విరుద్ధము కాని అభ్యుదయ భావాలు ఉన్నాయి. ఈ అభ్యుదయ భావాలు వేదంలో ఉన్నవే, వాటిని విస్మరించి సంప్రదాయం పేరుతో ఎవరైతే ప్రగతి విరోధులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మందలింపు చేస్తాడు ఆయన. అందుకే స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇవ్వాలని భావించినటువంటి మహాత్ముడు ఆయన. అందుకు ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారి రూపమే అనే దాన్ని ఒక పద్యంలో ఎంత బాగా చూపించారు చూడండి. కంటికి రెప్పట్టు కడుజాగరూకతన్ పిల్లలగని పెంచు తల్లివీవు. మన స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ప్రతి పురుషుడికి ముందు తల్లి ద్వారా తెలుస్తున్నది. అందుకు అన్నదమ్ములగని పెన్నిధులని కూర్మి లెక్కించు అక్క చెల్లెండ్రు నీవు. సోదరీమణుల్లో కూడా అక్క చెల్లెండ్రు, వాళ్ళు అమ్మవారి రూపాలు. నాయమ్మ నా అయ్య నా కన్న వారని గొబ్బున ప్రేమించు కూతువీవు, కన్న కూతురు కూడా. ప్రాణంబులన్నీయు భర్త కర్పించి ఇల్మర్యాద కాపాడు భార్యవీవు అన్నారు ఇక్కడ. అంటే అమ్మ రూపమే భార్యగా కూతురిగా చెల్లెలుగా తల్లిగా, లేదా తల్లిగా చెల్లిగా కూతురిగా భార్యగా, ఇలాగా. కార్యహేతువు లీవు జగమ్ము నీవు, నీవ ఎంతయు నెద్దియుం కావు నీవు. అన్నీ నువ్వే, నువ్వు ఏదీ కావు. అది అమ్మవారి యొక్క తత్వం. సర్వము తానై, దేనికి అంటకుండా ఉంటుంది అనేటువంటి పరతత్వ స్ఫూర్తి కూడా చివరికి తీసుకొచ్చారు. నీదు తత్వంబు తెలిసి వర్ణింపదరమే ఆశ్రిత జనార్తి భర్గ మాయమ్మ దుర్గ అని వర్ణించారు ఇక్కడ. ఇందులో కూడా ఔచిత్యం చూడండి. ఒకటి స్త్రీ యొక్క ఔన్నత్యం చెప్పడం ఒకటి, ఇప్పుడు మళ్ళీ అలాంటి కూతురు ఆయన రాబోతున్నది. ఎలాంటి కూతురు? ఒక తల్లిగా చెల్లిగా భార్యగా అన్ని విధాలా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన కూతురు ఆయన కలగబోతోంది. దానికి తగ్గటువంటి భావం ఈ పద్యంలో చూపించారు. నిను వినా దిక్కెవ్వరే నిఖిలలోక జనని అని మరో కీర్తన. ఈ కీర్తనలను అమ్మవారి స్థుతులు. అద్భుతమైన దండకం కూడా ఇక్కడ ఉన్నది. ఎందుకంటే తెలుగువారి యొక్క సాహిత్య సంపద అంతా తెలియాలి అంటే ఆదిభట్ల నారాయణదాస్ గారి సాహిత్యం చదవండి, లేకపోతే ఎవరైనా ఆయనది యథాతథంగా చెప్పే హరికథను వినండి. అలా చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యథాతథంగా ఎంత రమ్యంగా ఉంటుందో సామాన్యం కాదని చెప్పినటువంటి హరికథలు. వెకిలి హాస్యాలు ఉండవు, వినోదం పేరుతో విషయాన్ని పక్కన పెట్టే తీరుండదు ఆయన హరికథలు. దాన్ని యథాతథంగా చెప్తే చాలు, మళ్ళీ మన సాహిత్యం బ్రతుకుతుంది, మన సంస్కృతి బ్రతుకుతుంది. ఆయన హరికథలు కాపాడుకున్నా చాలు. జయ జయ జగదంబ నీలాలక స్తోమ రోలంబదంతర్భుద స్పార బింబాకనత్సైకతోజ్జన్నితంబ సదానమ్ర సర్వామరుద్దామ రక్ష కదంబ స్వభక్త ఫలంబ నిన్ను స్తోత్రమున్ చేయ నేనెంత వాడన్ అని పెద్ద దండకం అండి. క్లుప్తంగా ఒకసారి పరిచయం చేసుకోవడానికి చెప్పుకున్నాం. ఆయన యొక్క తపస్సుకు సంతోషించి ఆ వేదమాత అంటోందిట, అని వినుతించు అశ్వపతి కంబము దంబున ఓ ఈ వత్స నీ అనఘతపంబు మెచ్చితి మదంశమునంజనియించు నీ నీకు తిన్నని ఒక కూతురు. తిన్నని కూతురు పుడుతుందన్నాడు. తిన్న కూతురు అంటే వంకర కూతురు ఒకటి ఉంటుందా? తిన్నని కూతురు అంటే సత్ప్రవర్తన కలిగిన ధీరురాలు. తిన్నదనము అంటే ధీరత్వము, ఇటు అటు చెక్కు చెదరకుండా ఉండగలిగిన ధీరత్వాన్ని తిన్నదనము అని అంటారు. ఆవిడ నిజంగా ఎటువంటి ధీరురాలో తర్వాత చరిత్రలో చెప్పబడుతుంది. ఆవిడ వ్యక్తిత్వాన్ని అంతటి గల ఒక్క మాటలో తిన్నని కూతురు అన్నారాయన. ధీరురాలైన ఒక కుమార్తె కలుగుతున్నది. అది మదంశమునం జనయించు, నా అంశంతో పుడుతుంది. అందుకే సావిత్రి చరిత్ర వినడమే గాయత్రి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. మదంశమునం జనయించు ఆపెవలన దరియంతృ ఇరువంకవారు. ఆమె ఎటువంటి గొప్ప ఆమె అంటే, నిన్నే కాదు ఇరువంక వారిని, అంటే పుట్టింటి వారిని అత్తింటి వారిని కూడా తరింపజేయగలిగినటువంటి మహాత్మురాలు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీకి మన సంస్కృతి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో ఆలోచించండి. సావిత్రి చరిత్రను ఎంచుకోవడం ద్వారా ఇక్కడున్న స్త్రీలు పురుషులు అందరూ తెలుసుకోవాల్సిన ప్రాధాన్యం ఏంటి అంటే, స్త్రీకి ఒక ప్రముఖ స్థానాన్ని మన సంస్కృతి ఇచ్చింది. అన్ని పురాణములు వెతికినా అదే కనబడుతుంది మనకి. పైగా ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఒక అమ్మాయి పుడితే ఇరువంకల వారు తరిస్తారట. అందుకే పురుష జన్మ కంటే స్త్రీ జన్మ ఇంకా గొప్పది అని శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి వింటూ కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఆడవాళ్ళకంటే మగవాళ్లే కదండి గొప్ప అనే భ్రాంతి మనకు ఏర్పడిందే కానీ శాస్త్రములందు స్త్రీకే ప్రాధాన్యం కనబడుతుంది, అనేక స్మృతుల్లో కనబడుతుంది. పైగా పురుషుడికి సంస్కారములు జరిగితే కానీ శుద్ధత రాదుట. స్త్రీ జన్మ నుంచే ఆమె దేహం మంగళకర దేహం అని అన్నారు. అందుకే స్త్రీ ఏ దశలో ఉన్నా మంగళస్వరూపమని మన ధర్మశాస్త్రములు చెప్తున్న ఒక విషయం. పైగా కుమార్తె పితరుల్ని తరింపజేసినంత గొప్పగా పుత్రుడు కూడా అంత గొప్పగా తరింపజేయలేడని శాస్త్రం మనకు ధర్మశాస్త్రాల్లో చాలా విషయములు చెప్పారు. అందుకే కుమార్తెని ఎట్టి పరిస్థితుల్లోనే బాధ పెట్టినా అది క్షేమం కాదు. అలాంటిది ఈ రోజుల్లో మనకింకా గర్భంలో ఉన్నది స్త్రీ శిశువు అనగానే వెంటనే సంహరించడానికి సిద్ధపడుతున్నటువంటి జాతి ఏదో తెలుసా? భారత జాతి. ఇదే చాలా బాధాకరమైన అంశం. ఇది నాకు విదేశాలకు వెళ్ళాక తెలిసి తల తీసేసినట్టు అయిపోయింది. వాళ్ళు చూపించారు, మీరు స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, గొప్ప గొప్ప పాత్రలు మీకున్నాయి. స్టాటిస్టిక్స్ చెప్తోంది ఏంటంటే, భారతదేశంలో మాత్రమే స్త్రీలను ఎక్కువగా గర్భస్థంగా ఉన్నప్పుడే చంపుడు జరుగుతుంది. ఎవరు? స్త్రీలే. కారణం అజ్ఞానం, అవివేకం. బహుశా ఈ స్త్రీని అవమానించడం చేతనే భారతదేశం క్షీణదశకు వచ్చింది అని నమ్మేవారుల్లో నేను మొదటగానే ఉంటా. ఇది నమ్మక తప్పదు. పైగా భగవంతుడిని స్త్రీమూర్తిగా ఉపాసించే ఏకైక దేశం భారతదేశం. అలాంటి దేశంలో ఇలా జరుగుతుందంటే అమ్మవారి పట్ల అపరాధం జరుగుతుందని భావించాలి. ఈ ఆర్తి ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ జగదంబ అనుగ్రహించి మన బుద్ధులు మార్చాలని ప్రార్థిద్దాం. మొత్తానికి అటువంటి కుమార్తె వల్ల తరియింతులు ఇరువంక వారు ఎందున జయమబ్బు నీకు, నీకు జయం కూడా జరుగుతుంది అని చెప్పగానే ఈయన చాలా సంతోషించాడు. చెప్పిన ప్రకారంగాను తల్లి జన్మించింది. అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అంశతో పుట్టింది కనుక ఆమెకు సావిత్రి అని పేరు పెట్టారు ఇక్కడ. అయితే ఈ సావిత్రి యొక్క ప్రత్యేకత, ఆమె బాల్యం నుంచి పెరుగిన తీరు, ఇవన్నీ చాలా అద్భుతంగా ఇక్కడ వర్ణించారు. ఆమె బాహ్య సౌందర్యాన్ని, అంత సౌందర్యాన్ని కూడా ఇక్కడ వర్ణించడం జరిగింది. అయితే ఒకప్పుడు ఈమెకు కళ వచ్చిందిట. ఆ కళలో ఒక పురుషుడు కనబడ్డట. ఆ పురుషుడు తల్లిదండ్రులకు సేవ చేస్తూ అడవిలో ఉన్నట్టు కళ వచ్చిందిట. ఈ కళ నిజానికి భారతంలో లేదు, వీరు తీసుకొచ్చారు. కానీ ఇందులో ఒక ఔచిత్యం ఉంది, అందుకు వీరు తీసుకురావడంలో ఒక అద్భుతం డ్రమటైజేషన్, నాటకీయత అద్భుతంగా చూపిస్తారు. ఈయన మూలంలో ఏమున్నదంటే, ఆమె అనేక మంది రాజుల పేర్లు వింటూ ఉన్నప్పుడు సత్యవంతుడనేటువంటి మహాత్ముడి పేరు వినగానే మానసికంగా ఇతడే నాకు వరుడు అని మనస్సులో అనుకున్నదిట. ఒకనొక సమయంలో నారదులు తన తండ్రి సభకు వచ్చినప్పుడు ఆశీర్వచనం కోసమే అమ్మాయిని పిలిచి, ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏమిటి అని అడిగితే, ఏమి ఇంకా వివాహ ప్రయత్నాలు చేయలేదా అని అడిగట్టాయన. అడిగితే, చేస్తూ ఉన్నాం కానీ ఇంక సరియైన సంబంధం నాకు స్ఫురించట్లేదు అని అంటే, అమ్మాయి మనసులో ఏముందో కనుక్కో అన్నట్ట నారదుడు. ఆయన కొంచెం సూచన తెలుసు కనుక ఆ మాట అన్నాడు. వెంటనే ఆమె చెప్పినది అశ్వపతి అశ్వపత్తం వివరించింది, ఏమని సత్యవంతుడు అనేటువంటి ఆయన గురించి చెప్పగానే, అతడి యొక్క జీవితం ఎలా ఉంది, జాతకం ఎలా ఉందో మీరే చెప్పండి అని నారదుడిని అడిగట్ట అశ్వపతి. అప్పుడు నారదుడు చెప్పాడు, ఈమె కోరుకున్నవాడు అన్ని విధాల యోగ్యుడు కానీ అల్పాయుష్కుడు, ఇక్కడ నుంచి సంవత్సరం పాటే అతడు ఆయు ఉంది. అంటే ఇంక పెళ్లి కాక ముందే ఈమెకు తెలుసు, ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. పెళ్లి కాక ముందే ఈమె ఇంక సంవత్సరం పాటే జీవించేవాడు, ఇవాళ నుంచి లెక్క పెడితే సంవత్సరం అని చెప్పాట నారదుడు. అటువంటప్పుడు ఆమె ఇంత తెలిసి కూడా పట్టుదలతో వివాహం చేసుకున్నదంటే ఎంత నమ్మకం ఆవిడకి, అది ఆవిడ యొక్క ధర్మనిష్ట. ధర్మనిష్టే తపస్సు అండి. తపస్సు అంటే వేరేగా ఎక్కడో కూర్చుని సాధన చేయడం, మాలలు తిప్పడం అని కాదు. నువ్వు ధర్మంగా జీవిస్తే అదే తపస్సు అయిపోతుంది. అది కథలో ఉన్న గొప్ప విషయం. అందుకే తపస్స్వధర్మవర్తిత్వం అని ధర్మరాజు యక్షుడితో చెప్తాడు. తపస్సు అంటే ఏమిటంటే స్వధర్మాన్ని చక్కగా పాటించడమే తపస్సు. అది పాటించడం అంత తేలిక కాదు, అందుకే తపస్సు అది. అది పాటిస్తే తప్పకుండా దాని శక్తి ఎక్కువ ఉంటుంది, దానితో కూడిన అనుష్ఠానం బలం కలిగి ఉంటుంది. అందుకే ధర్మము లేని అనుష్ఠానం ఫలించదు, ఇది తెలుసుకోవాల్సింది. ఈ కథ ద్వారా అదొకటి సంకేతం. అయితే ఈమెకు ఆ కళ వచ్చిన తర్వాత ఈయన ఏం చూపించారంటే, కళలో చూసినట్లుగా చూపించారు. ఆ కళ వచ్చిన తర్వాత ఆమె కళలో చూసిన వాడిని చిత్తరువు గీసింది రండి, ఒక చిత్రంగా గీసిన చిత్రపటం. ఆ వేసిన తర్వాత ఆమె చెలికత్తి చూసి, చాలా బాగుంది, ఇంత అందమైన చిత్రం వేసావు, ఎవడితను అని అడిగిందిట. సర్వకళావేత్రి యౌట తాను కలనుగాంచిన ఆ అందగాని చిత్రపటమునన్ వ్రాసి సావిత్రి బాగుమీర తనదు చెలికత్తెతోడ ఇట్లను చూపలికే. సర్వకళావేత్రి అని ఒక మాట చెప్పారు ఇక్కడ, గాయత్రి సర్వకళావేత్రి. అందుకే చిత్రలేఖనం చేసి చెలికత్తెతో అంటుందిట, ఇతడెవ్వడో కాని ఇంతి నిన్న నా కలలో ఎగుదించిన వీరుడే మారాకారుడే అనే మాట చెప్పి, నాకు అనిపిస్తున్నది ఎక్కడో ఇతడు ఉంటాడేమో అని అనిపిస్తుంది, లేకపోతే ఇతడు వరుడనే భావం నాకెందుకు కలుగుతుంది, కనుకనే ఇది నాన్నగారికి ఇచ్చి ఇలాంటి రూపురేఖలు కలవాడు ఎవడైనా ఉన్నాడా అనే విషయమై కొంత ప్రయత్నించమని చెప్పు అని తాను బిడియంతో తండ్రి దగ్గర ఈ విషయం చెప్పలేక ఈ విషయాన్ని చెప్పిన తర్వాత అప్పుడు అతడు చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాగ చిత్రపటం కళలోంచి చూసి దర్శించి రాయడం ఏంటి, అలాంటి వరుణ్ణి వెతకడం ఏంటి, ఈయన ఆలోచిస్తున్న సమయంలో నారదుల వారు అక్కడికి వచ్చారట. వస్తే అశ్వపతి ఈ చిత్రపటాన్ని చూపించి అడిగాడు, ఏమిటిది, ఎవరితడు అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నట్ట, ఎందుకీతడు కలడు అని చెప్పడం ఇంత చక్కగా ప్రారంభిస్తున్నాడు. ఇలా ఈ చిత్రపటంలో ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నాడా అని నారదుని అడిగితే నారదుడు, ఎందుకీతడు కలడు గాని అల్పజీవి అన్నాడు. ఇది పల్లవండి. ఎందుకీతడు కలడుగాని అల్పజీవి, సందేయము లేదు సత్యవంతుడితడు అని. పైగా అందమున పితృసేవానందమున కనికారపు డెందమున బలిబలి రణమందు ఇతనికి సాటి లేరు అయిన ఎందుకీతడు. గొప్పగతనాన్ని చెప్తున్నాడు మళ్ళీ ఒకవైపు, ఏమి అందమున పితృసేవానందమున కనికారపు డెందమున రణమందున ఇతనికి సాటి లేరు అయినా ఎందుకీతడు కలడుగాని అల్పజీవి. కారడవి సాగి కష్టపడు జోగి, పారుటాకు మీద బ్రతుకుచుండు పేద, వీరుడగున్ గొప్ప వీరుడు సొగసునల మారునగున్, నీ సుతకిటు కోరదగున్, చేరిపెట్ట జాలడు ఎందుకు ఈతడు అల్పజీవి అని వివరించుతూ, సాళ్వరాజున్నాడు జుమత్సేనుడు అనేటువంటి వాడు, ఆయన యొక్క పుత్రుడు ఇతడు, కానీ విధివశాత్తు ఆ సాళ్వరాజుకి ఇప్పుడు రాజ్యం లేదు, రాజ్యభ్రష్టుడు, వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, అరణ్యంలో ఉన్న తల్లిదండ్రులను సేవించుకుంటూ ఈయనున్నాడు అక్కడ. ఈ విషయాన్ని అక్కడ, ఇది అతడి యొక్క చరిత్ర. సత్యవంతుడు అనేటువంటిది ఆయన యొక్క నామం మాత్రమే కాకుండా బిరుదం కూడా. ఆయన కేవలం సత్యనిష్ఠుడు, కల్లాకపటం లేకుండా సత్యనిష్ఠుడైన ధర్మజీవి. సత్యవ్రతుడు అన్నా సత్యవంతుడన్నా ధర్మబద్ధంగా జీవించేవాడనే ప్రధానమైన అర్థం. అన్ని ధర్మములు కలుపుకుంటే దాని పేరు సత్యం అంతే. అలాంటి సత్యవ్రతుడు, సత్యవంతుడు ఇతడు. ఇతనికి ఆయువు 20 ఏండ్లు. ఇతను మొత్తం ఆయువంతా 20 ఏళ్ళు. ఇప్పుడందు 18 చనే. ఇంక నీ ఇష్టమని ముని ఏగనంత. అయితే ఇక్కడైతే ముని ఏగనంత అన్నారు, కానీ అందులో ఏగలేదు. డిస్కషన్లో నారదుడు కూడా ఉంటాడు ఇక్కడ మూలంలో. ఆమె ఎంత నిబ్బరంగా ఉన్నదంటే, ఈ చిత్రపటాన్ని తండ్రికి పంపించినప్పుడే చరికెత్తో మాట చెప్పింది, నెలత నిక్కముగా ఇతండు కలడేనిన్ వీనితో నాకు పెండిలియో వేగమే. ఒకవేళ వీడు ఉంటే వీడితో నాకు పెళ్ళవుతుంది తప్పకుండా. అటులను సిద్ధింపకున్నన్, ఒకవేళ ఇతడు ఎక్కడ లేడనుకో చిత్రపటంలో ఉన్నవాడు, పరున్ కలనైనన్ వరియింప జుమ్ము. నా కల్లో కనబడ్డవాడు కానీ ఇక్కడ లేకపోతే అసలు ఎవరిని నేను వివాహం చేసుకోను, మరేం చేస్తావు? మరి దుర్గాపాద పంకేరు గొమ్ముల చింతింపుచు భక్తియోగముననే మోక్షంబు సాధించదన్. ఆవిడ బొమ్మ వేసిన వెంటనే నిర్ణయించుకుంది, ఉంటే వీణ్ణే పెళ్లి చేసుకుంటా లేకపోతే ఎవరిని వివాహం అండు అని ఎప్పుడైతే ఆమె గట్టిగా నిర్ణయించుకుందో, ఇప్పుడు ఈయన గారు ఈ మాట చెప్పారు, చేసేదేముంది. కానీ అక్కడ నారదుడు అంటాడు, ఏది మూలంలో ఆయన, నీ కూతురు పట్టుదల చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది, నువ్వేమంటావమ్మా అని అడిగాడు. వెంటనే అశ్వపతి అన్నట్ట, ఎంత గొప్పవాడైనా అల్పాయుష్కుడిని చూస్తూ చూస్తూ కూతుర్నిచ్చి వివాహం చేయగలనా నేను? అవునా కదండి, అల్పాయుష్కుడికి ఇచ్చి చేయగలరా? కనుక నేను దీనికి సమ్మతించట్లేదు, ఈమెకి చెప్తున్నాను మనసు మార్చుకో అని. ఏదో కలలో కనబడితే కనబడ్డాడు, కానీ మనస్సు మాత్రం మార్చుకోవాలి నువ్వు. ఎందుకంటే స్త్రీ కోరుకునే సౌభాగ్యం, సౌభాగ్యవంతమైన జీవితం. సౌభాగ్యం లేనప్పుడు ఇంకెందుకమ్మా అని అంటే, కావున తల్లి ఇతనిన్ భావింపక చిరము బ్రతుకు వరునింకొకనిన్ సేవించుము. అనగా ఇటు లజ్జా విస్మయ ఖేదములను సావిత్రి అనెన్. ఆమె లజ్జతో విస్మయంతో చెప్తోందిట, ఖేదముతో. మారు మనువు లేదు తండ్రి మన వంశంబున. ఇది చక్కటి పాట చెప్తున్నారు. మరో పెళ్లి లేదు, మరి ఇప్పుడు పెళ్ళయిందా అంటే, నా కల్లో ఈయన కనబడి ప్రాణేశ్వరి అని పిలిచాడు, అదే పెళ్ళైనట్టు. అయితే మరి వివాహం చేసుకుంటే ఎలాగా అంటే, ఈమె గట్టిగా చెప్తున్నది, ఎట్టి ధన్యురాలను ఈతడుంట నిజం. ఒకటి ధన్యత ఏమిటి అంటే, కల్లో కనబడ్డవాడు ఇతడు ఉన్నాడు అని తెలియడంలోనే ఇందులో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. అందుకే స్వప్న వృత్తాంతం పెట్టి ఈయన ఎంత ఔచిత్యాన్ని తెచ్చారో చూడండి. గట్టిగా నీ దయ కలిగిన అకాల మృత్యువెట్లు చేరు. ఇది తండ్రి గనక తండ్రితో ఉంటుంది, నీ దయ కలిగితే అమ్మవారి కృప ఉంటే అకాల మృత్యు ఎందుకు వస్తుంది? అట్టుల ఘటనాఘటన సమర్థత నొప్పెడు దేవత ఇట్టుల నమ్మిన మల నికేల విడుచు అభవప్రియ. నమ్మకం అనేది నా మీద కాదు, అభవప్రియ అంటే శివప్రియురాలైనటువంటి అమ్మవారు ఉన్నారే, ఆవిడ నన్ను ఎందుకు విడిచిపెడుతుంది అని అమ్మవారి మీద నమ్మకంతో నేను ఈయన్నే వివాహం చేసుకుంటానన్నది. అయితే అభవప్రియ అన్నది కదా, ఈ రాగం పేరు భవప్రియ. ఆ ముద్ర వేశారు అలా అభవప్రియ అని. ఇలా ప్రతి పాటలోని రాగముద్ర ఔచిత్యవంతంగా కనబడుతుంది. అప్పుడు వెంటనే ఆలోచించి ఏమంటావు అని అడిగేట అశ్వపతి. అంటే నారదుడు అన్నాడు, ఈమె పట్టుదల చూస్తూ ఉంటే అతడి భాగ్యం 20 ఏళ్ళు ఇచ్చింది, ఈమె తపస్సు ఏమి చేస్తుందో మనకేం తెలుసు అన్నట్ట. ఇక్కడ మరొకటి, సావిత్రి చరిత్రను మామూలుగా ఇలా వదిలేయాల్సిన కథ కాదండి, దాని మీద పెద్ద పరిశోధించాల్సిందే, చర్చ చేసుకుని చెప్పుకోవాల్సిందే. అలాంటి ఆసక్తి మీకు ఉంది, భగవంతుడి దయవల్ల చెప్పగలిగే ఓపిక నాకున్నా, ఎందుకో భగవంతుడు ఇంతే మనకు ప్రాప్తం చేశాడు. కానీ ఆ ఉన్నాయని మాత్రం చెప్పి నేను కొంత సంతోషిస్తున్నా. ఇక్కడ ఏం గమనించవలసింది ఏంటంటే, మనకేది రాసిందో అది తప్పదు, భగవంతుడు కూడా తప్పించలేడు అనే అభిప్రాయం ఉంటే ఆ మాట తీసేయండి అని చెప్పడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. ఇలాంటి కథలు మనకు మార్కండేయ చరిత్ర ఒకటి, ఇదొకటి, ఇంకా మరికొన్ని ఉన్నాయి పురాణాల్లో. కనుక ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతుందంటే మోక్ష ప్రయత్నం కూడా అక్కర్లేదు. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఏమిటి అంటే, ప్రతివారు కూడా తమ యొక్క తపస్సుతో ప్రారంధాన్ని మార్చుకోగలరు. అందుకు నీకు ప్రారంధం గురించి చింతనొద్దు, నీ తపస్సు నువ్వు చేయి. ఎంత తపస్సు చేసినా కూడా జరగలేదనుకో అప్పుడేమిటి? ఈ విషయం మనకు భారతంలోనే భీష్ముడితో ధర్మరాజు అడుగుతాడు. ఏది జరిగినా నా ప్రారంధం అని ఊరుకోవాలా, ప్రయత్నించి తొలగించుకోవాలా అంటే ఉద్యోగం పురుష లక్షణం, జీవుడు ప్రయత్నించాలి అన్నాడు. ఇక్కడ ఎంత ప్రయత్నించినా జరగలేదనుకో, ప్రారంధాన్ని తొలగించగలిగినంత గొప్ప ప్రయత్నం వీడు చేయలేదని అర్థంట. ఎందుకంటే చిన్నపాటి ప్రారంధమైతే ఒక ప్రయత్నంతో పోతుంది. ప్రారంధం ఎంత బలంగా ఉందో మనకు తెలియదు కదా. ప్రారంధం అంత బలంగా ఉంటే నీ ప్రయత్నం అంత బలంగా ఉండాలి. వస్తువు ఆ పాటి బరువు ఉంటే ఇలా ఎత్తుతాం, ఇంకా బరువు ఉంటే ఇంకా కష్టపడి ఎత్తుతాం. కనుకనే ఎత్తగలిగినంత దానికి ఎంత అవసరం అంత ఎత్తు. నీ సాయం, నీ శక్తి చాలకపోతే సాయం తెచ్చుకో. ఎంత చేసినా చాలలేదు అనుకో, అప్పుడు అనుకో ప్రారంధం అని. అప్పుడు ప్రార్థన ఎందుకు అనుకోవాలి? జీవితం గురించి గొప్ప మాట చెప్పారండి భీష్ముడు. ఒకే మాట కానీ దీనికి చాలా పనికొస్తుందని చెప్తున్నా. మనం ఎంత ప్రయత్నించినా జరగలేదు అనుకోండి, దేవుడి మీద మాత్రం కోపం వద్దు. ఇంతవరకు పూజించాం, ఏం చేశాడు దేవుడు అని దేవుడి మీద కోపగించుకున్న వాళ్ళు ఉన్నారు. అదో కొత్త పాపం వస్తుంది. ఎందుకు అనవసరంగా? ఎంత చేసినా జరగలేదు అంటే నీ ప్రారంధం తొలగించిన అంత చెయ్యలేదు. అది మరి చేసింది వృధా అవుతుందా? కాదుట. ఈ పుణ్యం దాగి తర్వాత జన్మాంతరాల్లోకైనా పనికొస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక వైద్యం చికిత్స చేసినా కొన్ని జరగవు. అలాగని వైద్యశాస్త్రం తప్పు పడతామా? కానీ వైద్యశాస్త్రం సహాయం తీసుకున్నా ఫెయిల్ అయితే తర్వాత పనికిరాదు ఆ వైద్యం. కానీ మీరు ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు ఫెయిల్ అయినట్టు కనిపించినా వృధా కాదు, అది మళ్ళీ సహకరిస్తుంది ఇంకో సందర్భంలో. అందుకే ఇది చాలా గొప్పది, ఇది గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మనం తెలుసుకోవలసినవి ఇవన్నీ కూడా. అందుకే ఈ కథను చెప్తారు. ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చూడండి. ఈ కథని అడవుల పాలైనటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహాముని చెప్తాడు. ఎందుకంటే ప్రారంధం అలా ఉన్నా భయపడకనైనా తపస్సుతో సాధించుకోవచ్చు. పైగా అక్కడ సావిత్రమ్మ ఎలాగో ఇక్కడ ద్రౌపదమ్మ అలాగా అని చెప్పడం కోసం కథ చెప్తాడు ఆయన. ఆమె తపస్సు కాపాడుతుంది ఇక్కడ. పైగా తెలిసి తెలిసి వెళ్ళిందంటే ఎంత ధైర్యం తన తపస్సు మీద, భగవంతుని మీద. అది ఏదో తెలియక కట్టబెట్టేశారు, నా గొంతు కొచ్చారు అనలేదు ఇవిడ. తెలిసి తెలిసే వెళ్ళింది ఇవిడ. అది తెలుసుకోవాల్సింది. అనవిని ధరణీశ్వరుడు తన సుత అన్యునొల్లదని ఎంచి, తన కూతురు యొక్క వ్యక్తిత్వానికి తెలుసు గనక ఈమె అన్యునొల్లదని ఎంచి, కనకదుర్గ చెప్పినదల్ల నిజము కాకపోదని తలంచి. ఎందుకంటే తన కనకదుర్గ ఏం చెప్పింది? ఈమె వల్ల నువ్వు జయం పొందుతూ ఈమె వల్ల ఇరువురు తరిస్తారు అని చెప్పింది గనక అమ్మ మాట అబద్ధం అవుతుందా? కూతురున్ తాను భార్యయున్ వేదమాతపై భరము పెట్టి, గాయత్రీదేవి మీద భారం వేసి వాళ్ళందరూ కూడా పూతయసులు బయలుదేరి మంచి ముహూర్తమును బడిగట్టి, మంచి ముహూర్తం చూసుకుని వీరందరూ కూడా బయలుదేరారు ఆ అరణ్యానికి. ఆ వెళ్ళినప్పుడు మంగళవాద్యములతో వీటితో వెళ్ళారు. అక్కడ వెళ్ళి చూశారని మూలంలో ఉంది ఈయన అద్భుతమైన నాటకీయత చూపిస్తున్నారు. ఆ వెళ్ళేటప్పటికల్లా ముందు చూశాడు సత్యవంతుట. ఆయన ఏ పరిస్థితిలో చూశాడంటే, ఒక సింహం ఒక లేడిని మింగబోతూ ఉంటే ఆ సింహాన్ని ఎదుర్కొని తరిమి, దాన్ని మళ్ళీ చంపి కాదు తరిమ లేడిని కాపాడేట. లేడిని కాపాడి ఒళ్ళో పెట్టుకుని ఉన్నాడు. ఉంటూ అనుకుంటాడు, ఎందుకింత కనికారము, ఎందుకు ఇంత నేను దయ చూపించాను, ఈ దయా దుర్మార్గమా అని ఆలోచించేట. ఎందుకంటే తినబోతున్న దాని ఆహారాన్ని నేను తీసేసుకున్నానే. అసలు సృష్టిలో దయా దయా అంటాం కానీ ఎక్కడైనా దయుందా? ఒకదాన్ని ఒకటి తినడం అనేటువంటిది భగవంతుడు పెట్టిన ఒక నియమం ప్రకృతిలో. దయ పేరుతో మనం ఒకదాని ఆహారాన్ని తీసేయడం న్యాయమైన పెద్ద చర్చ చేస్తాడు. కానీ ఇక్కడ చిట్ట చివరికి తీర్చింది ఏంటంటే, నీ కంటి ముందు హింస జరుగుతుంటే మాత్రం కాపాడాలి ప్రాణాన్ని, కనుక నేను చూపించింది సరి అయినది అన్నాడు. ఇది మనకు సమాధానం అనమాట. దానమానాన తింటూ ఎన్ని తిరగని, కానీ నీ కంటి ముందు జరిగినప్పుడు మాత్రం తప్పది. అంతగా అయితే నిన్ను నువ్వు బలి పెట్టుకో, శుభ చక్రవర్తి చేయలే, చాలా ఔచిత్యమంతం. కానీ హింసా అహింసల యొక్క చక్కటి చర్చ ఇక్కడే వీరు చేసి దయకే పెద్దపేట వేశారు నారాయణ దాస్ గారు. ఆడు తర్వాత ఈ ఆలోచనలో ఉండగా, అప్పుడు అన్నట్టు చాలా సమయం అయిపోయింది నీ ఆలోచనలు ఉంటూ, తల్లిదండ్రులు ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో ననగన్న తల్లిదండ్రులారా, మీకెంత వచ్చేని అయ్యో అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని ఇప్పుడు మనసులో తలుచుకుంటున్నాడు. దుర్విధి అనేది ఎంత భయంకరమైనది. ఎందుకంటే కష్టాలన్నీ కూడా మన అసమర్థత వల్లే రావు, విధి వక్రించనే వస్తాయి. ఎంతో సమర్థులైన చక్రవర్తులు అయినప్పటికీ కూడా అరణ్యాలు పాలయ్యారు. మీరు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు, పైగా మీరు గుడ్డివారు, తన తండ్రి గుడ్డివాడు కూడా, అదొక బాధ. రాజ్యభ్రష్టత్వం అంధత్వం, ఇలాంటి స్థితిలో మీరున్నారు. పైగా ఇంత విద్వాంసులై కూడా గుడ్డిగా ఉండడం ఏంటి? పోని పుట్టుకు నుంచి పేదరికం ఉంటే అదొక బాధ, చక్రవర్తిగా బ్రతికి పేదవారైపోయారు. అటువంటి పరిస్థితులు ఉన్నారు. పైగా గొప్ప గొప్ప భవనాల్లో ఉన్న మీరు ఇప్పుడు అరణ్యాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మూలంలో ఎక్కడా చెప్పని ఒక మాటని ఈయన చెప్పిన విషయం ఏంటంటే, ఒక విధంగా లేని మాట చెప్పలేదు, అక్కడ చెప్పని మాట నేను చూపించారు అంతే. మరి వాళ్ళు అడవుల్లో కూర్చుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన వాళ్ళకి సేవ చేస్తూ కూర్చున్నాడు. ఏం రాజ్యం తిరిగి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? చేయట్లేదా? చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. అది తిరిగి తన యొక్క పూర్వరాజ్యాన్ని తీసుకురావడానికి కావాల్సిన తపో జీవితాన్ని గడుపుతున్నాడు అనే మాటను ఇక్కడ చూపిస్తారు. అదేమిటంటే మా రాజ్యము గైకొని మా మీరీతిన్ గాన కనిపి ఇన్నాళ్ల మా వైరులు మా అభివృద్ధికి నోరువకిటి వచ్చు చుండిరో మీలు బలి. వాళ్ళని ఎలాగైనా జయిస్తాను ఆ వైరుల్ని అనే భావనతోనే ఉన్నాడు. దానికి కలిగిన శస్త్రాస్త్ర సంపద సమకూర్చుకోవడం కోసం తపస్సులో ఉన్నట్ట. ఈ సమయంలో వీళ్ళు వస్తూ కనబడ్డారు. ఈయన ఏమనుకున్నాడంటే, ఆ శత్రువులు మమ్మల్ని అడవిలో కూడా బతకనివ్వకుండా సమూల నాశనం చేయడానికి కానీ వస్తున్నారా? వీళ్ళు ఎదుర్కొంటాను మీదకి వెళ్ళేటప్పటికల్లా. వీళ్ళు వస్తున్న తీరు చాలా మంగళకరంగా వస్తున్నారు కనుక పసుపు కుంకాలు పళ్ళు ఇవన్నీ పట్టుకు రావడంతో వీళ్ళేదో మంగళకరంగా వస్తున్నారని తన సౌమ్యంగా వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు, మీరెవరు ఎందుకు ఇలా వచ్చారు అంటే, బాబు మేము సాల్వపతిని కలుద్దామని వచ్చామంటే నేను వారి పుత్రుణ్ణే రండి తీసుకువెళ్తానని దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి విషయాన్నంతటినీ వివరించితే అప్పుడు అంటున్నారు వీళ్ళు, ఇదేమైనా బాగుందా? అరణ్యంలో ఉన్నటువంటి మాకు మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలని బుద్ధి ముగ్గు పుట్టింది, ఎందుకు ఆమెను అనవసరంగా కష్టాల్లోకి దించుతారు? వాళ్ళు ఎంత ఔచిత్యంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆ ఇచ్చిపుచ్చుకోనేటప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి. అంతేగాని మేము మగపెళ్లి వారం కదా అని అహంకారాలు ఇవన్నీ తర్వాత తర్వాత తగలడ్డాయి. కానీ ఇదివరకు మన సంస్కృతిలో ఏమైనా మాటలు లేవండి. ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి తెలియదు. అక్కడ ఇవే మన సంప్రదాయాలు అనుకుంటాం. సాటి మనిషిని గౌరవించడం అనేది అటువారైనా ఇటువారైనా ఎవరికైనా, ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నీవలే భావించి వాళ్ళని నొప్పించకుండా చూడడం అనేటువంటిది సనాతన ధర్మం. అంతేగాని మేము మగపెళ్లి వారం ఎలా ఉండాలి, ఆడపెళ్లి వాళ్ళు ఎలా ఉండాలి ఏమిటండి? ఇక్కడ ఈయన ఏమంటున్నాడు చూడండి, ఈమెకి ఎందుకు బాధ పెడతారు? తొడగెనక్కట ఇట్టి దుర్భరాట వినటు మలయుని ముద్దు కోమల పదాబ్జ. ఈ తల్లి ఎక్కడెక్కడో కోటల్లో తిరగాల్సిన తల్లి అడవుల్లో ఎలా తిరుగుతుంది? కనుక మెత్తని పాదాలతో ఈ అడవుల్లో తిరగగలదా? తలప పాషాణ వితర్దికపై ఎట్టు లోరసి కూర్చుండు రంభోరుయుగల. ఇప్పుడు కూర్చుంటాలంటే రాళ్ల మీద కూర్చోవాలి. మెత్తని సింహాసనాలపై హంసతులిక తల్పాలపై కూర్చునే తల్లి ఇక్కడ ఉండగలదా? పరుషవల్కలముల పయ్యదు నటివేసు కొనజాలు. పట్టు వస్త్రాలు కట్టుకునే ఈమె ఈ నారబట్టలు పరుషమైనవి ఎలా భరించగలదు? పైగా భీకర వ్యాఘ్ర భల్లు కంబులం కని సైచుటెట్లు ఈ మృగశాభ నేత్ర. అడవిలో ఉన్నప్పుడైతే భయంకరమైన మృగాదులు ఉంటాయే. క్రూర విధియేల ఈ సుకుమారగాత్రి. ఈ సుకుమారగాత్రికి ఎందుకు ఇటువంటి అవస్థ అనంటే, గొప్ప మాట ఇక్కడ తల్లిదండ్రుల ఉన్నచ్చి చూడండి, పతి తోడిదే లోకము, ఉత్తముడైనటువంటి పతి లభించడం అన్ని సంపదల కంటే గొప్పది. నీ పుత్రుడు ఉత్తముడు, అన్ని సగుణములు సద్గుణములు కలవాడు. సంపదల ఇవాళ వస్తే రేపు పోతాయి. సంబంధాలు కలుపుకోవడానికి సంపదలు చూడడం కాదు, సద్గుణాలు చూడాలి. గొప్ప మాట చెప్పాడు చూడండి. ఇక్కడ ఈ కథని ఎన్ని కోణాల్లో మీరు ఆలోచించాలి. మనకు అన్నీ దొరికినప్పటికి కూడా వాడు ఆదాయం ఎలా ఉందో అని చూసి ఎన్నో మంచి సంబంధాలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకి ఈ చరిత్రకు హెచ్చరిక. సంపదలు అనేది ఇప్పటి ప్రయత్నాల వల్ల రావు, ఇవాళ ఉన్నవి రేపు పోవచ్చు. దానికి ఉదాహరణ మీ జీవితమే. ఒకప్పుడు చక్రవర్తి మీకు పోలే, ఇప్పుడు మేము చక్రవర్తులం, రేపు మేమేమిటి, ఎవరికేం తెలుసు? కనుక సంపదలు పూర్వ ప్రారంధాలు బట్టి వస్తూ పోతూ ఉంటాయి. దర్శించవలసింది గుణం, సద్గుణం చూసి వాళ్ళు సంబంధం కలుపుకుంటే పేదవాడైనా ప్రేమగా చూస్తాడు అది పెద్ద సంపద. సంపదను చూసి కలుపుకుంటే సద్గుణాలు లేనివాడైతే వాడు సంపదలున్నా ఏడిపిస్తాడు. కనుక సద్గుణాలని చూడాలి సంబంధాల సమయంలో, సంపదల్ని కాదు. ఎంత గొప్ప విషయం చూడండి. అసలైన భారతీయ దాంపత్య ధర్మం ఏమిటో చెప్పుకోవడం కోసం సావిత్రి చరిత్ర. ఇది సామాన్య జనంలో చెప్పడం కోసం ఇది హరికథ చేశాడు ఈ మహానుభావుడు. ఇక్కడ మాట తీరులు ఎన్ని చెప్పాడు, అది కథను పరిశీలించవలసిన కోణం ఇది. అప్పుడు ఈ మాటలు ఇంత గొప్పగా మాట్లాడాడు. అంతేగాని ఇప్పుడు కలిగిన వాళ్ళు వీళ్ళు, లేని వాళ్ళు వీళ్ళు, అటువంటిప్పుడు ఎలా మాట్లాడచ్చు, ఎంత పొగరుగా మాట్లాడచ్చు? ఏదో మా కూతురు మనసు పడింది కనుక ఇచ్చి చేస్తున్నాను, ఏం చేస్తాం కానీయండి అనొచ్చుగా. కానీ చెప్పే తీరు ఎంత చక్కగా చెప్పారు, వాళ్ళ మనస్సు తృప్తిపడేటట్టు. అప్పుడు పూలదండ సత్యవంతు భూరిగళం బందిడే సావిత్రి. పూలదండ వేసిందిట, ఇప్పుడు వివాహం జరిగింది. అప్పుడు పాణిగ్రహణం చేసి పిదప నల్లుని చేతిపై పిల్ల చేయి అశ్వపతియును అతని భార్యయును పెట్టి కాల్వలై బాష్పములు కన్నుగవజార నలమి డగ్గుత్తికన్ పల్కిరిట్లు వగచి. పిల్లను అప్పగిస్తూ అప్పగింత పాట పాడుతున్నారండి. అప్పగించినాము నీ కన్నా మా ఒక్క పిల్లను అప్పగించినాము నీ కన్నా ఎప్పుడు అడిగిడైన నడిచి ఎరుగుదయ్యవో ఈ సుకుమారి. ఇవిడెప్పుడు కూడా అడుగులు వేసి ఎరగదు, ఎందుకంటే మేము అసలు క్రింద నడవనివ్వలేదు, వాహనాల మీద తిప్పాం. అప్ప ఇచ్చకముల కొప్పదు, ఆడిన మాట తప్పదు, ఆజ్ఞకు మారు చెప్పదు, మది కప్పదు, వంత విప్పదు, చెరుపు మప్పదు, సుగుణాల కుప్ప అప్ప. ఎంత చక్కటి మాట చెప్పారు ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఎంత అందమైన మాటలు చూడండి. ఈవిడ ఇచ్చకముల కొప్పదు, కపటం లేదు, ఆడిన మాట తప్పదు, ఆజ్ఞకు మారు చెప్పదు, మది కప్పదు. మది కప్పడం అంటే లోపల గుడుచుకుని బయట ఒకటి లేదు. వంత విప్పదు, లోపల దిగులంతా బయట పెడుతూ నాకు ఎన్ని కష్టాలు ఏం చెప్పేది అంటూ ఇలాంటివి ఏమి ఏకరువు పెట్టదు. పైగా చెరుపు మప్పదు, చెడు బుద్ధులేం నేర్పదు. ఎప్పుడు వీళ్ళతోనే కలిసి ఉంటావా, కొంచెం వేరుగా ఉండాలని ఆలోచించవా, ఇలాంటి చెరుపు మప్పదు. సుగుణాల కుప్ప. ఈ విధంగా పైగా ఈ తల్లి ఎప్పుడు కందిపోలేదయ్యా, అలాంటి అమ్మాయిని నీ చేతులు పెడుతున్నావు, ఇది కూతురిపోయి ఉన్న ప్రేమతో అంటున్నమాట. అసలు ఈవిడ మేము వద్దన్న కొన్ని పనులు చేస్తుంది, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాచాయనీ పూజకై సన్నజాజులు కోయ మా అమ్మకు చేయి కందు. పువ్వులు కోసే పరిచారకులు ఉన్నప్పటికీ అమ్మవారికి పువ్వులు తాను కోసి పూజించాలని వెళ్ళి కాచాయని పూజకి సన్నజాజులు కోస్తున్నప్పుడు చెయ్యి కందిపోతుంది. అంత సుకుమారి, ఒకసారి సాష్టాంగము మాకిడ మా పిల్ల చెక్కిళ్ళ ముత్తెంపు చెమటగారు మా దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంది, ఆ చేసినప్పుడు చెమట వస్తుంది అన్నది. అంతేగాని చెమట పడుతోంది కదా నమస్కారం మాందు, నమస్కారం పెడుతుంది చెమట పడుతుంది. కూతమేరను దుర్గ గుడికి నడువగా, మా కూతవేడి దూరంలో ఉన్న దుర్గ గుడికి వెళుతుంది అప్పుడు, మా బొట్టె ఎడుంగులు పొక్కులెక్కు. అందుకని ఆ గుడికి వెళ్ళడానికి నేను బండి మీద వెళ్తానని వెళ్ళదు, నడిచి వెళితే ఒక పుణ్యం, అలాగే వెళుతుంది అప్పుడు పొక్కులెక్కుతాయి. హంసతూలిక తల్పమైన మా కూతునకు ఒత్తిగిల్లిన పక్కలొత్తు కొనుచు. హంసతూలిక తల్పం మీద పడుకున్నా ఒత్తిగిల్లి పడుకున్నప్పుడు ఒత్తుకుంటుంది శరీరం. అంత సుకుమారి చెప్పడం ఎంత అద్భుతం కదా. పలు తపంబున సావిత్రి వరము వడసి కాంచెయంతయు ముద్దుతో పెంచినారము అకట ఈ మందయాన ఈ అలరుబోడి ఎట్టులేలుదో తండ్రి నీకిచ్చినాము. అప్పగింత ఎంత చక్కగా చూపించారు చూడండి, తెలుగుతనం, తల్లిదండ్రుల హృదయం అది. ఈ లోకరీతుల్లోంచే రసం పుట్టించాలని విశ్వనాథ వారు అంటారు, లోకంబు వీడి రసంబు లేదు, అది చూపిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా చెప్పి అమ్మా అని ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే ఈ తల్లి వాళ్ళని ఓదరుస్తుంది, తగునా జాలితూలగన, తగునా జాలితూలగ నా తండ్రి కన్యాదానమిచ్చి తరించి, తగునా జాలితూల కన్యాదానం ఇవ్వడం నువ్వు తరించిపోయి ఆడవడం ఏంటిది, మగువ ఎదిగినంత మగని సొమ్మేయగు మా అమ్మ. చూడండి, మగువ ఎదిగినంత మగని సొమ్మేయగు అంటూ వాళ్ళ నాన్నతో ఉంటుంది, మా అమ్మ నీకెట్లు మరి లభించే. చక్కటి మాట, ఈ మాట కూడా చెప్పి మరి కంట తడి పెట్టన పెట్టవయ్యా, మా అయ్యా నన్ను చంపుకున్నట్టు సుమ్మా, నువ్వు ఇంకా కంట తడి పెడితే నన్ను చంపినంత ఒట్టు సుమ్మా అన్నదిట అని ధృతి చెప్పుచున్న తనయన్ పలుమారులు ముద్దు పెట్టి ఆ జన విభుడెట్టకేలకు వెసన్ మదిదిట్టము చేసి ఆయన మనస్సును ధైర్యం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడి నుంచి ఇవిడు ఎలా ప్రవర్తిస్తున్నది అనేది చక్కగా చూపించారు. ఆయన అన్ని సంపదలు అలంకరించి వివాహం చేసిన కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుత ఆయన ఇచ్చాడు కదా అని చెప్పి అడవిలో వీళ్ళు ఈ వస్త్రములు కట్టుకుంటూ గొడ్డళ్లతో చెట్లు నరుక్కుంటూ తిరుగుతుంటే తాను ఆభరణాలు వేసుకుని తిరగలేదు, అవన్నీ పక్కన పెట్టి వీళ్ళకు ఉచితమైన ఆభరణాలు వేసుకుని తిరిగేదిట. పర్ణశాల కాపురము పెట్టి అటుల సావిత్రి తల్లిదండ్రులు అరుగజూసి ఆత్మధృతి పట్టి తన నగల నవల పెట్టి వల్కలమ్ములు పెనిమిటి వలెను కట్టి, ఆయనకి లేని భోగం నాకెందుకు అది, ముదమునన్ పర్ణశాల కాపురము చేసి పొద్దు దూరక మున్నే నిద్దురలేచు. ఉత్తమ సాధ్వీమణి యొక్క జీవన విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. పొద్దు దూరక మున్నే నిద్దురలేచు ఇల్ సవరించి చెరువున స్నానమాడి మంచి నీటిని తెచ్చు, మామకు నత్తకు పరిచర్య చేయు, ఆపైని వండి వడ్డించు, అందరూ పరితృప్తులైనంతట గౌరిని అర్చించి ధౌని భుక్తశేషము భుజించు, చీరెలుతుకు నివ్వరి దంచి బియ్యంబు బాగుచేయు, నివ్వరి అంటే నివ్వరి ధాన్యం, బియ్యంబు బాగుచేయు, ఆవునకు కుడితినుడు, పలహారములను పెట్టి గురులకు శయ్య కల్పించి హాయి పాటలు పాట పాడుచు మెల్లన పదములొత్తి పిదప నొక కొంత రేయికి విభుని చేరు. ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు దినచర్యనంతటి ఎంత అద్భుతంగా చూపించారు. ఇందులో తెలుగుతనము ఉన్నది, సాధ్వీతనము ఉన్నది, ఈ రెండింటినీ చూపించారు. వరుని కసికంద నీయదు మరి వేల్పుల భంగి అత్తమామల జూచు, అరయంగా సావిత్రికి సరి ఇల్లాలెన్నడైన జగమున కలదే. ఈ విధంగా ఉన్నది, కాలం గడిచిపోతుంది. అయితే నవ్వుతూ ఆనందంగా ఉన్న తల్లిలో అగ్నిపర్వతం దాగి ఉన్నది. రోజులు గడుస్తున్న కొద్దీ రోజులు లెక్క పెట్టుకుంటుంది. తమ కాపురపు రోజులు పెరిగాయి కాదు, ఈయన ఆయువు తరుగుతుంది. ఆ లెక్క పెట్టుకుంటూ సతి తన విభునకు నారదుడుంచిన మితి రేపు వచ్చుననగా, నారదుడు చెప్పినటువంటి రోజులు ఇంకా దగ్గర పడుతున్నాయి అని ఆమె ఒక ప్రత్యేక వ్రతాన్ని స్వీకరించున్నది. నిత్యము వ్రతపరాయణురాలే కానీ ఒక ప్రత్యేక వ్రతాన్ని స్వీకరించి ముందు మా అత్తమామల వద్దకు వచ్చి వాళ్ళకి దండం పెట్టి నేను ఒక వ్రతానుష్ఠానానికి సిద్ధపడ్డాను, దయచేసి మీరు అనుమతించాలి. ఎందుకంటే ఏ వ్రతమైనా అత్తమామల లేదా ఆయన గారు వీరు ముగ్గురు అనుమతి తీసుకుని చేయాలి. అడిగితే అమ్మా ఎందుకమ్మా కష్టపడతావు, ఉపవాసం అవన్నీ నీ శరీరం తట్టుకోగలదా అని అన్నట్ట. అందుకే నువ్వు వ్రతాలు చూస్తుంటే మా సంగతి ఎవడు చూస్తాడు అని అనలేదు. ఇక్కడ కోడలు ఎలా ప్రవర్తించాలో అత్తలు భలే చెప్తూ ఉంటారు. ఈ కథలు వినేటప్పుడు అదే మా కోడలు ఎలా ఉండదండి అంటూ ఉంటుంది, కానీ తమరు ఎలా ఉంటారో ముందు చెప్పండి. ఈ యుగం లక్షణం ఏంటంటే అవతలి వాడు ధర్మంగా ఉన్నాడా లేదా అని పరిశీలించేటప్పటికీ బతుకంత అయిపోతుంది. నేను ఎలా ఉన్నానని చూడట్లేదు, అది ముందు నువ్వెలా ఉన్నావో పరిశీలించుకుంటూ ఉంటే నీ జీవితం నీకు దిద్దుకోవడం నీకే సమయం చాలదు. అప్పుడు ఇతరుల లోపాలు నిందించడానికి తీరుకుండదు. ఇప్పుడు అలా లేదు, అవతలి వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని చర్చతోనే అయిపోతుంది ఇప్పుడు. కనుక కలియుగంలో కూడా ధర్మాలన్నీ ఉంటాయి, కానీ అది అవతల వాళ్ళ నుంచి ఆశిస్తారు, దాని పేరు కలియుగం. పూర్వయుగాల్లో వాళ్ళు ఆచరిస్తారు, అది కృతయుగం. యుగాలకు తేడా ఇంతే, మరేమిటో లేదు. ధర్మాలు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఆశించే ధర్మాలు, అప్పుడు ఆచరించే ధర్మాలు, ఇది తేడా. సరే ఇప్పుడు విషయం చూడండి, ఆమె మతి నెరిగి నేటి నుండి అనశన వ్రతం ఆచరించుకొనగా, ఇప్పుడు వ్రతం ఏం వ్రతం ఆచరించిందనేది విస్పష్టంగా మనకి భారతం చెప్పలేదు. కానీ ఆమె అమ్మవారి అంశతో పుట్టింది కానీ అమ్మవారిని పూజ చేస్తుంది. ఈయన వ్రతాన్ని ఎంత అందంగా మన కళ్ళకు కనిపెట్టేటట్టు చూపిస్తున్నారు. నూని వేయి రేకుల పద్మంబులనొక వేయింటి నమర్చి, వేయి రేకుల పద్మములట అందులో అరణ్యంలో కనుక అన్ని దొరుకుతాయండి. మానుగ నామ సహస్రమునను మానిని పూజయొనర్చి, వెయ్యి నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున వేయి రేకుల పద్మాలతో పూజ చేసేదిట. అలా అమ్మవారిని నట్యం చేసేది. పైగా ఈయన అమ్మవారి తత్వం బాగా తెలిసిన మహానుభావుడు, అమ్మవారి ఉపాసకుడు ఎవరు, నారాయణదాస్ గారు. లలితా సహస్రనామాలకి నాటు తెలుగులో ఆయన వ్యాఖ్యానం రచించారు తెలుసా, నాటు తెలుగు. తెలుగు ఎలా ఉంటుందో తెలియాలంటే ఈయన గారు గ్రంథాలు చదవండి. ఎందుకంటే మన విశ్వవిద్యాలయాలకి పాపం రకరకాల వాద కవిత్వాలతో తలనొప్పులు తెచ్చుకుంటున్నారు, కానీ నిజమైన పనులు జరగట్లేదు. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం ఏది ముట్టుకుని బాగు చేద్దామన్నా సరిగ్గా జరగదు. దాని లక్షణం మనం ఏం చేస్తాం, ఎక్కడ తెలుగు విశ్వవిద్యాలయాల్లో తెలుగు కోర్సుల్లో తెలుగు లేదు. మీరు సాహిత్యం చదువుదామని తెలుగు తీసుకుంటే తెలుగు లేదు, సంస్కృతం క్లాసుల్లో చేరితే సంస్కృతం రాదు. ఈ మాట చెప్పాను నేను అనుకోవద్దు, పాడైపోయింది వ్యవస్థ అంతా కూడా. చిత్తశుద్ధి లేని వాళ్ళు చేరడం వల్ల ప్రభుత్వ ఆదాయం మాత్రం భుజిస్తున్నారే తప్ప బాధ్యతలు మాత్రం చేయడం లేదు. ఇలా చెప్తున్నా నేను అనుకోవద్దు, ఆఖరికి తెలుగును బతికించాలన్నా సంగీతాన్ని సాహిత్యాన్ని బతికించాలన్నా మాలాంటి ఉపన్యాస వేదికలు మాత్రమే దిక్కైన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నాను. అందుకే ఇక్కడే చెప్పుకుంటున్నాం, తెలుగు గురించో వీటి గురించో మన పద్యాలు ఎలా ఉంటాయి, మన పాటలు ఉంటాయి, క్లాసుల్లో చెప్పాల్సినవి ఇక్కడ చెప్పుకుంటాం. అన్ని చెప్పుకోవడానికి ఒకటే వేదిక, ఏం చేయు, మన పరిస్థితి అలా వచ్చింది, ఇది వేదన పడవలసిన పరిస్థితి. కానీ ప్రయత్నించి తెలుగు రోజుకొక తెలుగు పద్యమైనా ఏదైనా చదువుతామని కంకణం కట్టుకోండి, భాషను బతికించండి. ఈయన మహానుభావుడు నాటు తెలుగులో రాశారు, అచ్చ తెలుగు అని నేను అన్నం. ఎందుకంటే ఈయన ఒక ఆలోచన చేశాడు, అచ్చ తెలుగు అంటే మనం అనుకుంటాం సరి అయిన తెలుగు అని, కానీ సంస్కృతంతో కలిసిపోయిన తెలుగును ఆంధ్రం అంటారు. ఇలా కాకుండా ఎక్కువ తెలుగు పలుకుబళ్ళు వాడుతూ అక్కడక్కడ సంస్కృతం వాడితే జాను తెనుగు అంటారు. ఈ జాను తెనుగు అనే మాట వేసిన వాడు పాల్కురుకు సోమనాథుడు, కనుక ఆంధ్రము జాను తెనుగు అయింది. అచ్చ తెలుగు అంటే ప్రకృతి వికృతి అని మీరు చిన్నప్పుడు చదువు ఉంటారు పెద్దవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలకు బాధే లేదు, ఏమీ తెలియదు. ప్రకృతి వికృతి తెలుసు కదా, అంటే సంస్కృత పదం ఒకటి ఉంటే తజ్జన్యమై వికారం పొందిన ఒక పదం, అది తెలుగు అనుకుంటాం మనం. ఈ వికృతులతో రాసేసి అచ్చ తెలుగు అని అంటూ ఉంటారు, అది అచ్చ తెలుగు అని పేరు పెట్టారు కనుక పోనీ దాన్ని అలాగే అందాం. కానీ తత్సమం నుంచి వచ్చిన తద్భావం అది, వికృతి అంటారు దాన్ని. కానీ అది పూర్తి తెలుగు అనడానికి లేదు, అయితే తెలుగుకు భాష లేదా, ఇది పెద్ద తపన. నిజానికి ప్రాచీన భాష హోదా కోసం తాపత్రయపడినప్పుడైనా మనం చూడాల్సింది. పైగా తమిళులు మరొక వైపు ప్రతి సంస్కృత పదానికి తమిళ పదం వాళ్ళు చూపిస్తూ ఉంటే మనకేమీ లేదా అన్న పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం. ఈ పరిస్థితుల్లో ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు అంటే ఒకే ఒక్క వ్యక్తి నారాయణదాస్ గారు, ఇది గుర్తుపెట్టుకోండి. బాధాకరమైన అంశం అంటే ఇప్పటికీ ఈ విషయమై ఎవరు ఎంత పరిశోధించారో నాకు తెలియదు, చేశారో లేదో నాకు తెలియదు, కానీ నాకున్న చిన్న బుద్ధి మేరకు తెలిసిన వాళ్ళు ఎవరు కనబడలే. ఆ కోణంలో పరిశీలించండి. పైగా ఊరికనే సంస్కృత వాసన లేకుండా ఉన్న తెలుగు మాటలు తీసుకుని రచించాడు ఆయన. అందుకే అచ్చ తెనుగు అనకుండా ఆయన దానికి పేరు పెట్టాడు నాటు తెనుగు అని. నాటు అంటే మనం మోటు అనే పర్యాయ పదానికిగా వాడుతూ ఉంటాం, తప్పు మాట. నాటు అంటే నాడు, దేశీయమైన అని అర్థం అన్నమాట. నాడు అంటే దేశీయమైన, అందుకే నాటు తెనుగు అని పేరు పెట్టాడు ఆ మహానుభావుడు. ఆ నాటు తెనుగులో ఆయన చాలా విషయాలు రాశారు, గ్రంథాలే రచించారు. గొప్ప విషయం ఏంటంటే మ్రొక్కుబడి అనే పేరుతో ఋగ్వేద మంత్రాలకి నాటు తెలుగులో అనువాదం చేశారండి ఆ మహానుభావుడు. ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. అలాగే విష్ణు సహస్ర నామాలకి నాటు తెలుగులో వెన్నుని వేయి పేర్ల వినకరి అని రాశాడు ఆయన. ఇంకొకటి లలితా సహస్ర నామాలకి భాష్య నాటు తెలుగులో తల్లి వినికి అని పేరుతో రాశాడు ఆయన. చూడండి మరి ఆయనకి అమ్మతత్వం అంత ఇష్టం, అమ్మ అనుగ్రహం బాగా ఉన్న మహాత్ముడు ఆయన. ఇంకా చెప్పాలంటే మగ రూపంలో తిరిగినటువంటి ఆ సరస్వత ఆయన, పుంభారత అనే మాట ఆయన దగ్గర సరిపోతుంది. అలాంటి ఆ మహానుభావుడు గనకనే మానుగ నామ సహస్రమునకు మానిని పూజయునచ్చే అనే మాటను చూపించారు. అక్కడ అమ్మవారిని పూజ చేస్తూ ఈవిడ కొన్ని పాటలు పాడుతుందండి. ఆ పాటలన్నీ అద్భుతమైనటువంటి కీర్తనలు, ఇవన్నీ కూడా మధ్యలో పద్యాలు కూడా పెట్టారు. సమయమిది మమ్ము బ్రోవనో శర్వాణి నీకన్న దిక్కెవ్వరే అమ్మా అనేటువంటి కీర్తన ఇది. అకట శోకపయోధిలో మునుగు నన్నత్యంతమున్ దెల్చి నీదు కృపానౌకను పెట్టి ఒడ్డెనడి సంతోషంబునం చేర్చు నీ యకలంకాంఘ్రి సరోజ భక్తి గలనా కాపత్తు రాజిల్లునా ఇక జాగేల భరింపజాలను ఇటు తల్లి బ్రౌమా శ్యామల అని వర్ణించారు ఇక్కడ ఈ తల్లిని. నేను ఆపద అనేటువంటి సముద్రంలో ఉన్నాను, కృప అనే నౌక చూపించి నన్ను ఆనందమని ఒడ్డును పెట్టమ్మా అన్నారు. చక్కటి రూపకాలంకారంతో ఈయన చూపించిన భావం ఇది. కనికరమున మము వేగమే కావు కన్న తల్లి, ఇది కాపీ రాగంలో రచించారు. అన్ని చోట్ల ఆయన మాటి మాటికి రాగముద్ర వేసిన, కొన్ని చోట్ల మాత్రం మీకు పరిచయం చేస్తున్నా. నీదు దాసురాల గాన మరి నీవే నా దిక్కు జగాన చీదర జాలునే వాదమింకేలని శివుని వలపించు దానా ధృతి చూపి ఈ రాపిడి మా కాపి అన్నది. అక్కడ కాపీ రాగం అలా చూపించారు, ఈ రాపిడి మా కాపి కనికరమున మము వేగమే బ్రోవవే. ఈ కీర్తనలు వరుసగా ఒక 4-5 కీర్తనలు రచించారు. అయితే ఆ వ్రతం పూర్తవుతున్నది ఆ రోజు వచ్చిందండి. ఏ రోజైతే నారదుడు చెప్పిన రోజో అది వచ్చింది. అప్పుడు తెల్లవారుజాము లేస్తూనే ఈరోజే కదా నా పతికి మృత్యుదినమని. ఇక్కడ ఆవిడ మనస్తత్వాన్ని మీరు ఊహించుకోండి. ఈ వేదన బయటపడకూడదు. కాసింత ముఖంలో వేదన కనపడ్డా ఏమైంది తల్లి అని అడుగుతారు, చెప్పలేదు మానలేదు. కనుక లోపల ఇంత దుఃఖాన్ని పెట్టుకుని బయట నవ్వుతూ ఉన్నదంటే ఆ తల్లి యొక్క మనోనిబ్బరం. మనోనిబ్బరం మనకు నేర్పినటువంటి అద్భుతమైన స్త్రీలు ఇక్కడ కనిపిస్తారు. పైగా తన భర్తను కూడా బతికించినటువంటి స్త్రీలు కనిపిస్తారు, జీవితాలను నిలబెట్టిన స్త్రీలు కనిపిస్తారు. అందుకే భారతీయ స్త్రీ మాత్రం ఎప్పుడు అబల కాదు, సబలయే, ఇది తెలుసుకోండి. ఆమె యొక్క మనోనిబ్బరం, ఆఖరి దేవతలను కూడా దించగలిగిన మహా తపశ్శక్తి సంపన్నులు ఉంటారు. రామాయణంలో పరిశీలించండి, ఒక అనసూయమ్మ, ఒక అరుంధతి ఇలాంటి పాత్రలు ఎంత గొప్పగా కనిపిస్తాయి. పొద్దునే లేచి అంత వేగిన తోడని, ఇంకా లేవడం లేదండి, జాగరణతో కూడిన వ్రతం చేసిందట, మిగిలిన వాళ్ళు లేచారు. అంత వేగిన తోడని అత్తమామలకు వలయు సేవలనరించి లలన తనదు భర్త ఎప్పటి వలె సమిత్ఫలములకై అరుగ సిద్ధపడిన వాని గనియనిట్లు. తన భర్త ఎప్పట్లాగే పొద్దున లేచి యజ్ఞం కోసం కావలసిన సమిధలు దర్భలు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళాలని, అలాగే ఫలములు కూరగాయలు ఇత్యాదుల కోసం ఆయన బయలుదేరుతూ ఉంటే ఈవిడ వెళుతోందిట. తోడరానిమ్ము నను కూడా నాథ, నీ తోడరానిమ్ము నను కూడా, నేడు నినుబాయ రాదు, ఇవాళ నేను వదలకూడదు. ఏమిటి ఎప్పుడు లేనిది ఇదే అంటే, నిముషమైన నేడు నిన్ను బాయరాదు, ఇదొక వ్రతము అన్నది. నా వ్రతంలో భాగం ఏంటంటే ఈరోజు క్షణం కూడా నేను వదలకుండా ఉండాలి. 4th day, అప్పుడు 3 రోజులు అయిపోయింది. ఈరోజు నియమం ఏంటంటే నేను వదలకుండా ఉండడం ఇది వ్రతము అనే. ఇంకే వ్రతం అంటే ఇంకో మాటలు ఆర్గ్యుమెంట్ లేదు. ఇదే మాట అత్తమామలతో చెప్తే సరే కానీ వ్రతం కదా కానీ అన్నట్ట. ఇంత చోద్యమైన వ్రతం ఇదేలా సుకుమారశీల అన్నాడు ఆ మహానుభావుడు. ఇంత వింత వ్రతం ఏంటి అంటే మగాళ్ళకి మీకేం తెలిస్తే మా ఆడవాళ్ళ వ్రతాలు అన్నది ఈవిడ. కంతా ఉపవాస జాగరమ్ములుటిలేల సంతత క్రూర మృగాక్రాంతము బహుళ దురంతము కాంతారము జ్వరసఖ్యము కాదు అకటా నీ వంటి కోమలి ఇంత చోద్యమైన వ్రతము ఇదేలా. అసలు నీకు వ్రతాలు ఎందుకు, గొప్ప మాట అంటున్నాడండి. నీకు వ్రతాలు ఎందుకు, సహజంగా ఉత్తమురాలివి, సహజంగా భాగ్యవంతురాలివి, నీకు వ్రతాలు ఎందుకు. చెంగలువకు జగురు రంగు పూయవలని, ఎంత గొప్ప మాట అన్నాడు. ఎర్రని కలువు పువ్వుకి ఎర్రని రంగు పూస్తావు నువ్వు, అందుకు నువ్వే సాధ్వి, నీకు వ్రతాలు ఎందుకు. అంగన నీ బోటి సాధ్వికి అక్కరలేదండు వ్రతం. పైగిన గంగాధరుపై భక్తిం కలిగిన సర్వభూతదయ చలంగిన తనంత వచ్చున్ లలి మోక్షపుల్లి బిలహరి అన్నాడు. బిలహరి రాగం ఇది. అది గంగాధరుడిపై భక్తి ఉంటే, ఇది మనకు చెప్తున్నాడు, గంగాధరుడిపై భక్తి సర్వభూత దయ ఈ రెండు ఉంటే మోక్షం తనంత తాను వస్తుంది. ఇంకెందుకు వ్రతాలు అన్నాడు ఇక్కడ. అంటే ఇది శివభక్తుడు అండి, శివభక్తితో కూడినటువంటి వాడు. పైగా మా పర్ణశాల నీ కబ్బుపాట్లు చాలవా, అడవిం కూడా శ్రమమికనేలా. ఎంత గొప్ప మాట అంటే ఇతని మనస్సులో బాగుంది. మహారాణి మహారాజ పుత్రిక మాతో పాటు అడవుల్లో ఇక్కట్లు పడుతోంది అని లోపల ఉన్న భావం. అందుకే పర్ణశాల నువ్వు పాడు పాట్లు చాలవా, అడవిం కూడా శ్రమమికనేలా. పోని ఎన్నడు కోరని దానవు నీ ఇష్టం అనుచు తరుణీయమణితో వెళ్ళెట్ట. ఎప్పుడు అడిగిన ఆవిడ అడిగింది అని తీసుకువెళ్ళాడు. ఆ వెళుతూ తోవలో అడవిని చూపిస్తూ మాట్లాడుతుంటాడు. ఇతనికి అడవిలో తిరగడం బాగా అలవాట. ఏమి వర్ణిస్తాడో ఇక్కడ అడవిని ఎవరు? సత్యవంతుడు నారాయణ దాసు. సత్యవంతుడా? సత్యవంతుడు వర్ణించాడని వర్ణించారు నారాయణ దాస్ గారు. సత్యవంతుడికి ఎంత అడవి తెలుసో అంటే నారాయణ దాస్ గారికి ఎంత అడవి తెలుసో అని మనం అనాలి. మహానుభావుడు అడవిని ఏం వర్ణిస్తాడండి? అందుకే పూర్వకవులు ఎంత పరిశీలన, అబ్జర్వేషన్ చాలా గొప్పది. అది ఇక్కడ కనిపిస్తుంది. చని చని ముందెట పలు కంబులుగా సందడి చేయు విహంగముల, కొనబగు పచ్చిక పరుపులపై పెనయగు మగయాడ భుజంగముల, బలిసి పెక్కులీతుల లేతీగలపై నల్లబడిన అర్రముల, ఎగిరెడు భృంగముల కుడుంగముల కుంజరుల తక్కువలముల. చాలా చాలా విస్తారమైన వర్ణన చేశారండి ఇక్కడ. సమయం లేక ఆగేం కానీ చాలా చాలా అద్భుతమైన వర్ణనలు ఇక్కడ. ఇవన్నీ చూస్తూ తోబలో కమలాతీరం అంటే కమలములు ఉన్నటువంటి ఒక కోనేరు, అక్కడికి వెళ్తే దాని చుట్టూ అద్భుతమైనటువంటి చెట్లు ఉన్నాయట. కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు, కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు, ఎంతో బలు సంతోషము నెనయించిన మనసు, కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు. ఎంత అందమైన పదాలు చూడండి ఇక్కడ. ఇంతీ హొంతకారి నడచౌ దంతి, మరుని చేయి మల్లెపూ బంతి, అందములకు మేటి భవంతి సుగుణాల దొంతి, కంతా కనుగొనవే ఈ కంతారము సొగసు, ఆ చెరువున నీర్ద్రాగిన ఆరోగ్యము హెచ్చు. అతడికి అలవాటైపోయి ఒకడు చూపిస్తున్నాడు, ఆ చెరువున నీర్ద్రాగిన ఆరోగ్యము హెచ్చున్, ఈచో తపమునరించిన అభీష్టార్థము వచ్చు. అరణ్యాల్లో ఎన్ని తీర్థస్థలాలు ఉంటాయి, ఎక్కడ తపస్సు చేస్తే మంచిది, ఎక్కడ ఆరోగ్యం వస్తే మంచిది, ఇవన్నీ కూడా అద్భుత విషయాలండి. ఇవి తెలియాలంటే క్షేత్రతీర్థ జ్ఞానములు కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అరణ్యాలంటే చెట్లు జంతువులు ఉండే చోటే కాదు, తపోభూములు. భారతదేశ అడవులు తపోభూములు, కనుక తపోభూములు కనుక చెప్తున్నారు. వీచున్ చల్లగాలి ఎండన్ కాంచున్ సూర్యుడు వెన్నెలవలే, ఈ చోటకు వస్తే సూర్యుడు వెన్నెల్లా అనిపిస్తాడు సుమా, అంత చల్లని గాలి ఇక్కడ ఉంటుంది అని వివరిస్తున్నారు. పైగా మహాత్ములు ఎందరో ఇక్కడ తపస్సులు చేసుకుంటున్నటువంటి చోటు అంటూ అక్కడికి వెళ్ళి ఈ పళ్ళు కాయలు కోస్తున్నట్ట. కోస్తూ లలన ఇక్కాన వెలగబంట్లు వెలగ పండ్లు చవిగొంటకు ఎంతో, ఇక్కడ వెలగపళ్ళు చాలా బాగుంటాయి, ఇవి ఎంతయో మా అయ్య ఇష్టపడి. చూడండి, ఇక్కడికి వచ్చినా తన తండ్రికి ఇష్టమని కోస్తున్నాడంటే అతని మాతాపితృ భక్తి ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. మా తండ్రికి ఇక్కడ పండే వెలగపళ్ళు అంటే చాలా ఇష్టం అని కోస్తున్నట్ట. అది బొమ్మ కట్టిస్తూనే ధర్మాన్ని చూపిస్తున్నాడు ఈ మహానుభావుడు. తరుణి ఈ పొట్టి కాకర కూర తినుటకు మా అమ్మకి ఎంతయో మనసు కలదు. ఇక్కడ పొట్టి కాకరకాయలు ఉన్నట అవి తీసి మా అమ్మకి ఎంతయో మనసు కలదు ఈ పొట్టి కాకర కూర తినుటకు. పొలతి ఈ ఇంధనమ్ములు పొగజిమ్మక క్షణములోనే వంట జరగనిచ్చు. ఆ కర్రలు ఎండు కర్రలు తీస్తున్నాడు, వీటిలో పొగ రాదు. ప్రతిదాని లక్షణము తెలిసి మాట్లాడుతున్నాడు. కలికి ఈ తుమ్మి పువ్వులు నా శివార్చనకు అరవెట్టిన పేరు సుమ్ము, ఈ తుమ్మువు నా శివార్చన పనికి వస్తాయి. ఇలా ఏరుకుంటున్నట్ట అంటే శివుడు కోసం, వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాన్న కోసం, మా ఆవిడ చేసే వంట కోసం, అన్నీ జాగ్రత్తగానే. అనుచు ఉల్లాసమున వలసిన సమస్త వస్తువుల ప్రోగు చేసిన ప్రాణవిభుని కాంచి, ఆయన మాట్లాడుతున్న అబ్బా అని బయటకు నవ్వుతూ మాట్లాడుతుంట. మదిలో విజృంభించు భయము బయలు చేయక సావిత్రి పలికినిట్లు, ప్రాణనాథ ఇక మళ్ళీపోదమా, ఏదో వేళమించే, అదో వేళమించే, ఇది వేళమించి వెళ్ళిపోయిందమ్మా, పైగా వస్తువులన్నీ తీసుకొచ్చావు కనుక ఇంక బయలుదేరిపోదాం. అక్కడ ఎదురు చూస్తుంటారు అమ్మా నాన్న, అంటే సరే వస్తున్నానని బయటకు వస్తూ సరే వెళదాం అంటూ సత్యవంతుడు ఒడ్డునుకు వచ్చి తనదు కనతల అరచేతులను గదించి శివ శివ ఎంత తలనొప్పి చలగేననొచ్చు. ఒక్కసారి తలనొప్పి వచ్చింది అక్కడికి, ఆ తలనొప్పితో తూలి పడిపోతూ ఉంటే వెంటనే ఇవి పట్టుకుని తన ఒళ్ళో పెట్టుకుని తెలుసుకుంది ఇంక సమయం వచ్చింది అని. ఏమి కర్మమితి నాథ మనకేల వచ్చే నీ బాధ, ఈ మాట్కి నీవు కష్టపడుచుండ నేనటు భరియంతు నాకేదారి, ఇంచుకైన తగ్గలేదా నొప్పి, ఇప్పుడు ఎట్టులున్నదిరా నా సామి. అక్కడ ప్రవర్తన ఎంత చక్కగా మాటల్లో చూపిస్తున్నాడు. మంచువలె చలువు క్రమ్మి నీ ఎడలు మరి గాజుబారెనేలా. అదిగో నువ్వు ఒళ్ళంతా చల్లబడిపోతుంది ఏమిటి, కాసేపు కూడా నా వైపు చూడవా. పైగా నేను నమ్ముకున్న అమ్మ ఏం చేస్తోంది, పైగా నువ్వు నమ్మింది ఎవరిని, ఆ మహాదేవుణ్ణి. ఎందుకంటే ఆయన శివభక్తుడు, ఇవి అమ్మ భక్తురాలు, అలా చూపించారు ఇక్కడ. హా జగదేక వీరనాథ అయ్యయ్యో మేరుధీరా. ఇక్కడ ఇలా పడిపోయినంత మాత్రాన అతడు తక్కువవాడేం కాదు, మేరుధీరుడు. ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నది ఏమనంటే, శివుణ్ణి పూజించినటువంటి వారు శతాయువు అంటారే, ఇదేమైనా బాగుందా, సంతతంబు నీవలే శంకరునర్చించువాడు శతాయువై వలలునందురు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరు నిరంతర శివారాధన చేస్తారో వారికి అల్పాయుష్యం ఉండదు అంటారు కదా. ఇదేమిటి, ఇదేమిటా నిజంగా ఇతనికి శంకర పూజ సఫలం కాలేదా చెప్పండి. అందుకే ఈ మాటలో సత్యం మనకు బోధిస్తున్నాడు. ఇలా బాధపడుతూ ఉంటే సావిత్రి పలవించుచుండ ఆంపె ముంగటం యముడు, ఘనపా కాలపాసధరుడై భీమాకారుండై దుర్దముడు యముడు. ఆయన గోచరించాట ఎదురుగా కాలపాసం పట్టుకుని, కనబడి ఆ సత్యవంతుడు సూక్ష్మదేహం ఆకర్షించి కొనిపోవగా ఆ సాధ్వీమణి వెనుకొని అంతట హర్షించి, ఆయన వచ్చి ఆ గుండెపై అది వేసి సూక్ష్మదేహాన్ని లాగెట్ట, బొట్టన వేల అంత ఉంటుంది సూక్ష్మదేహం, అది వచ్చింది బయటికి. అది జీవుడు అనడానికి లేదు, సూక్ష్మదేహం మాత్రమే, స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహం లాగాడు, లాగి తీసుకుపోతున్నాడు, వెనుకంటే వెళుతుంది టైం. ఆయన చూశాడు, అప్రతిహత గమనంబున వచ్చుడు నా పతివ్రతం చూచి ఆ ప్రేత పురీసుడిట్టులని అప్పుడు తన చేయి చాచి, ఆ చెయ్యి ఆచి ఇలా అన్నట్ట, ఆగు చూడుమా వరుణి తప్ప, చూడు నువ్వు వస్తున్న తోబ సరైంది కాదు, కూడదిట్టులో పిల్ల మా తోడ మానుష శరీరముతో రాకూడదిట్టులో పిల్ల, ఇలా రాకూడస్సుమా నువ్వు, వీడు కాలధర్మమందే ఇక వీనితోడ పని ఏమున్నది. ఎవరు ఎవరికేమవుతారు, కాలధర్మం చెందిపోయాక ఇంక ఎవడు ఎవడికేమవుతాడో చూడు, అందుకు వెళ్ళిపో. మా ఈ వరుణి తప్ప వేడు మా వరమేదైనా, ఈ వెళ్ళ రాగలిగిన నీ తపశ్శక్తి దానికి మెచ్చుకుని వరం కోరుకోమంటున్నాను, ఏదైనా కోరుకో, అది కూడా వరుణి తప్ప, ఈ వరుణి తప్ప ఏదైనా కోరుకో. పైగా నువ్వు నన్ను చూడగలిగావు, నీవు పతివ్రతామణివి నిక్కముగా మమ బోటి దివ్యులను కావున చూడగలిగితివి. పతివ్రత దీక్ష చేత మమ్మల్ని చూడగలిగో, కర్మవశంబున నీదు భర్త నేడి విధి ఈల్గే. జ్ఞానంతో అర్థం చేసుకో, కర్మవశాత్తు వెళ్ళిపోతూ ఉంటారు, సంయోగ వియోగాలకి సుఖించడం దుఃఖించడం రెండూ కూడదు అని చెప్పి, చచ్చిన వారిక రారు సుందరి అని వెళ్ళిపోతున్నట్ట ఆయన. వెళ్ళిపోతుంటే ఇటు చేయదగున మాకు తండ్రి, ఎల్ల ధర్మముల నేలిడి దైవమా ఇటు చేయదగున. ఇక్కడే జాగ్రత్తగా పరిశీలించాలండి, మూలంలో కూడా అద్భుతమైన భావాలుంటాయి. ఇక్కడ పరస్పరం ధర్మ చర్చ చేసుకుంటారు వారిద్దరు మూలంలో. ధర్మ చర్చ ఈ ధర్మశీలి అయినటువంటి ఈమెకు ఒక తపస్సుగా మారిపోయిందిట, ధర్మరాజుతో ధర్మ చర్చ చేస్తుంది. ఆ ధర్మ చర్చ చేస్తున్నప్పుడు ఎక్కడ చెక్కు చెదరకుండా తన లక్ష్యమైన పతి ప్రాణాలని వాటి మీదే దృష్టి పెట్టుకుని ధర్మమయంగా ప్రవర్తిస్తుంది. ఈ ధర్మ ప్రవర్తనకి సంతోషించి ముగ్ధుడైపోయి యముడు తనంత తాను తిరిగి భర్తనిస్తాడు. ఇదే అండి అక్కడ ప్రధానమైన అంశం. అంతేగాని ఈవిడ తెలివిగా మాటలు తిప్పి 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 మనకు ఎలా చూపిస్తున్నాడు, చర్చ చివరికి ఆఖరి వరంగా నా సంతానం కావాలి అంటే సరే ఇచ్చేసాను పో అంటే ఇంకెక్కడికి పోతావు, భర్త లేకుండా సంతానం ఎలా వస్తుంది, కాబట్టి నా భర్తనివ్వు అన్నట్టుగా మనకు నాటకాల్లో చూపిస్తారు. కానీ మూలంలో అది లేదు. ఎర్రన్న గారు భారతంలో అసలు ప్రస్తావన చేయలేదు, అయితే వ్యాస భారతంలో మాత్రం అడిగిన అన్ని కోరికల చివర నాకు సత్సంతానం కావాలి అనే మాట కూడా ఉన్నది. కానీ సత్సంతానం అడిగిన వెంటనే ఆయన ఇచ్చేసాను పో అని కానీ ఇంకెక్కడికి పోతావు అని అనలేదు. సత్సంతానం అడిగిన వెంటనే ఆయన సంతోషించి నీ భర్తను ఇస్తున్నాను అని అంటాడు, అంతే. ఇక్కడ ఇది ఒకటి మూలంలో ఉన్న అంశం. ఇంకా ఎన్ని సొగసులు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ ఘట్టం చాలా ముఖ్యం. రకరకాల భూమికలు దాటి వెళుతోంది ఆవిడ. ఇలా వెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉంటుంది, ఈ శరీర ఉపాధికి అంత వెళ్ళగలిగే శక్తి ఉండదు. ఎవరు వెళ్ళగలరు అంటే యోగశక్తి సంభరితులు మాత్రమే వెళ్ళగలరు. ఆ యోగం ఈ 4 రోజుల వ్రతంతో వచ్చింది కాదు, ఆమె జీవితాంతం చేసిన తపస్సు, ఆ తపశ్శక్తి. అందుకే సావిత్రి ఒక మహాయోగిని, యోగశక్తి స్వరూపిణి, సామాన్యురాలు కాదు, తపస్విని. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం కదా మనకి. అందుకు ఆ తల్లి అంటోంది, ఇటు చేయదగిన మా తండ్రి. పైగా ఈమె ఇక్కడ ధర్మరాజును పొగుడుతుందండి. ఈ పొగడ్తలు స్తోత్రము, ఇది యమస్తుతి అని. యముడనగానే మనకు గోలా లేలా గుర్తొస్తుంది, కానీ తత్వం తెలియదు కదా. యముడు దేవతల్ని స్తుతిస్తే ఎంత ధన్యులమవుతామో తెలియాలి. నిజంగా చెప్పాలి అంటే మన అసలైన వైదిక మతం నుంచి చాలా దూరమై బతుకుతున్నాం. ఒక భ్రాంతిపూర్వకమైన విశ్వాసాలు పెట్టుకుని కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త వ్రతాలు తెచ్చేసుకున్నాం కానీ వైదిక దేవతల్ని విస్మరించాం మనం. యముడు ఇంద్రుడు అంటే మనకు చాలా చోటా చోట, చాలా తప్పు మాట ఇవి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు పొద్దున లేచి ఎవరైతే దిక్పాలకుల్ని నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రోజు బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏ దిక్కుకెళ్ళినా జయం జరుగుతుంది. పూర్వం రోజుల్లో దిక్పాలకులు వందన ఉండేది, దిక్పాలకులే ప్రధాన దేవతలు. దిక్పాలకులు అందరి రూపంలో ఉన్నవాడు ఒకే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు, ఆయన శక్తి అమ్మవారు. ఇంతే తప్ప మనం విష్ణువుని పూజిస్తున్నామని ఇంద్రాదేవతలను తక్కువ చేయడం, శివుణ్ణి పూజిస్తున్నామని యమాదులను తక్కువ చేయడం కూడదు. ఇక్కడ యముణ్ణి చేసిన స్తోత్రం భారతంలో ఉంది, తర్వాత దేవీ భాగవతంలో ఉన్నది, వేదాదుల్లో యముడికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి. ఆ రహస్యములన్నీ ఇక్కడ సావిత్రి స్తోత్రంలో కనిపిస్తాయి. ఇవి చదువుకుంటాం కనుకనే సావిత్రి చరిత్ర చదివితే చదివిన వారికి విన్న వారికి కూడా అకాల మృత్యు దోషాలు పోతాయి, అమంగళాలు తొలగిపోతాయి. ఊరికనే కాదు యమస్తుతి ఇక్కడ చేస్తాడు, యమతత్వం చెప్తాడు. ఈ విడతలు విడతలుగా ఈ తత్వం అంతా చెప్పబడుతుంది. పైగా ఈశుడువు ఇటు దర్శనమిచ్చితివి ఏమి నా పుణ్యము అన్నది. నా పుణ్యాలు పండే గనక ఎల్లలోకములకు ఈశుడువు అంటే యముడు ఎవడు, ఆ పరమేశ్వరుడే యముడు, ఆ భావన ఉండాలి మనకి. అందుకే నియమో యమః అని మీరు చదువుతున్నారు కదా, నారాయణుడే యముడు. స్వామీ నీ పాద తమర తామరస యుగము సకల సంస్కృత అభయకర సుభగము కామిత మందార సంతత శ్యామాహృచ్చోరా అన్నారు. ఇక్కడ ఈ మాట మాత్రం ఈయన వాడేడండి, మూలంలో కనబడుతుంది. ఇది జ్ఞానం తెలిసిన వాళ్ళు వాడతారు. యముడి భార్య పేరు శ్యామా అనే ఒక మాట ఉన్నది, అది శ్యామాహృచ్చోరా అనే మాట ఇక్కడ వాడారు. ఇక్కడ శ్యామాహృచ్చోర ధీమహిత విచార నిగమవందిత జగదాధార తామస మేళ నీకింత అధర్మము మేళ నా మనోహరిని నన్ను నడబాప నాయమా అయ్యో అని ఈ తల్లక్కడ కీర్తించుతూ చెప్తూ ఉంటే మళ్ళీ ఈయన అంటున్నాడు ఏమిటిది, తప్పక సూదితో దారంబు మాట్కి ప్రాణేశుని వెంట నేనేగవలయు. ఆవిడేమంటుందంటే సూది వెంట దారంలా ప్రాణేశుని వెంట నేను వస్తాను. ఉపమానం ఎంత బాగా వాడిందో చెప్పండి. ఆఖరికి వరం అడిగే వరగం అడిగింది అడగమన్నాడు గనక ఈయన అడుగుతుంది ఏమిటంటే, మా అత్తమావలకి నేత్రములు రావాలి మొదటి వరం. సరే ఇచ్చాను పో అని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మొదలుపెట్టి మిమ్మల్ని సమవర్తి అంటారు కదండి, అంటే ధర్మ విషయంలో అందరి పట్ల సమముగానే వర్తిస్తారు. అందుకు పైగా అన్ని దుఃఖాలని శమింపజేస్తారు గనక మీ పేరు శమనుడు. లోకాన్ని యమిస్తారు అంటే కంట్రోల్ చేస్తారు గనక రెగ్యులేటర్ మీరు. లోకాన్ని ఆ విధంగా మీరు నియంత్రిస్తారు గనక మిమ్మల్ని యముడు అంటారు. మీరు కాలస్వరూపులై ప్రతిదానికి ఒక పద్ధతి ఏర్పరిచి ఉంటారు గనక మిమ్మల్ని కాలుడు అంటారు. ఆయన నామాలకు అర్థాలు చెప్తుందండి. భగవన్ నామాలను అర్థాలు మననం చేయడే అంత శక్తి ఇక్కడ తెలుస్తుంది. ఆ సమవర్తి యమ సంయమనీపురాధిప అంటే యముని యొక్క రాజధాని నగరం సంయమనీపురం, సంయమనీపురాధిప. ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఒక్కసారి ఆనందించి చాలా గొప్పగా ఉన్నాయి నీ మాటలు, ఇంకేదైనా కోరుకో వరం, నీ పతి ప్రాణములు వదిలి అనగానే ఈ తల్లి మళ్ళీ వెంటనే ఏం కోరుకుందో చూసారా, మా మామగారికి తిరిగి పోయిన రాజ్యం రావాలి. ముందు నేత్రములు అడిగింది, తర్వాత పోయిన రాజ్యం అడిగింది. చూడండి మొట్టమొదట ఆ కోరిక అనగానే ఏమడిగింది, నేత్రములు, తర్వాత రాజ్యం. అంతేగాని పుట్టిటి వైపు నుంచి మాట్లాడలేదు ఆవిడ. చూడండి ముందు అడిగింది మెట్టి నిల్లు, అది చాలా ప్రధానం వివాహమైన తర్వాత. అది గమనించకపోవడం అనేది భారతీయ సంస్కృతిలో పెద్ద లోపం ఈ మధ్య ఏర్పడింది. తన ఆ ఇంటి సౌక్ష్యం కోరుకోవడం మొదట, అలాగనే ఆ ఇంటికి సౌక్ష్యం కోరకూడదని కాదు, తర్వాత మళ్ళీ చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు అంటోంది, ఎవరితోనైనా ఏడు మాట్లాడినా ఏడు అడుగులు నడిచినా స్నేహం వస్తుందని చెప్తారే, అందులో మహాత్ముల స్నేహం వృధా కాదని అంటారే. మహాత్ముల దర్శనం కానీ మహాత్ముల స్నేహం కానీ వృధా కాదని అంటారు కదా. అలాంటిది మీతో ఇంత స్నేహం ఏర్పడ్డాక వెళ్ళిపొమ్మనడం న్యాయమా? ఇక్కడ దాకా ఏదో వచ్చావు కానీ అంత తేలిక కాదు పైకి రావడం. నరక బాధలు ఎన్ని రకాలంటావు, నరకంలో ఎవడు పడిపోతాడో తెలుసా అంటూ, నరకంలో ఎవడు పడతారు పుణ్యాలకు ఎవడు పెడతాడో పెద్ద లిస్టు చెప్పాడు, చదివితే నా మీద కోపం వస్తుందేమో కదా. అంటే మేము అందరం నరకానికి వెళ్తారా అంటే నేను, అలాగే వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడతాం. నరక బాధ పడి దుష్ట నరుల తెరగు వినుమా, నరక బాధ పడి దుష్ట నరుల తెరగు వినుమా, పరగ వ్యభిచరించువారు పలుతీరుల దొంగలు సరిగ కూట సాక్షులు జంతు హింస చేయువారు. పైగా ఎవరెవరు ఎలా ఎలా పడతారో చెప్పినాడు. అలనాడు పరభామ నాశించు చూచిన వీని పాపము కనులు పెరుకుడంచు. పరభామ పైన కామంగా చూసిన వాడు కళ్ళు పెరికేయండి. ఇలా ఒక్కొక్కరిని రకరకాలు వర్ణించారు ఇక్కడ. దొంగలనే విధంగా బాధిస్తారు, చోరుల్ని చోరులు, చోరుల్లో రకరకాలు ఉన్నారండి. కుంభకోణాలు నడిపేవారు, ప్రజల సొమ్ము తినేవారు, దేవాలయాల సొమ్ములు తినేవారు, ఎలాంటి నరకాల్లో పడతారో ఇక్కడ చాలా గొప్ప గొప్ప లిస్టు రాశారు. కల్తీ సామాన్లు అమ్మేవారు, తర్వాత అమ్మేటువంటి వస్తువుల్లో అన్యాయాలు చేసేవారు, పాలు చక్కెర ధాన్య ఫలములన్మాని దుష్టాసనులు మనుష్యాధములు, అధికారమునందు అంధులై వ్యర్థముగా సేవకులను పీడించడి క్రూరమతులు, వీళ్ళందరూ ఎన్ని రకాల నరకాల్లో పడతారో ఇక్కడ చూపిస్తూ, తిట్టుచు తన తల్లిదండ్రుల కొట్టుచు వారలకు కూడుగుడ్డలిడక తా బొట్ట బలియ తిని దుష్టిని పట్టివడి చీమునూత పడియ ద్రోహింతున్. ఎవరెవరు ఏ నరకాల్లో పడతారు, ఇలాంటి కథలు చెప్పకపోవడం వల్లే పాపాలు పెరిగిపోతున్నాయి. ఇవి నేర్పాలి, ఇవి చెప్పాలి. పైగా స్వర్గానికి ఎవరు వెళతారో చెప్తున్నారు ఇక్కడ. నీ కైవడి సతులు, నీలాంటి సతులు, నిరతాన్న దాతలు, మాకాంతుడి భక్తులు. మాకాంతుడు అంటే ఎవరు? విష్ణువు. మా కాంతుడు లక్ష్మీదేవి యొక్క పతి. కానీ చమత్కారం చూడండి, నిరతాన్న దాతలును మాకాంతుని భక్తులు. అది ఉమాకాంతుని భక్తులు, మాకాంతుని భక్తులు, రెండు ధ్వనింపజేశాడు ఆయన. అంటే శివభక్తులు, విష్ణుభక్తులు, వీళ్ళు సూనృత వ్రతులు, వీళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. సుమా ధరలోన సప్త సంతానములు కనువారు తరచుగా సర్వభూత దయాపరులు వరధర్మయుద్ధమున ప్రాణములుడి వీరులు తిరముగా ధృతి సారంగ ధైర్యము కలిగినటువంటి వారు వీళ్ళందరూ దివ్యమైన లోకాలకు వెళతారు అని ఇవన్నీ చూపిస్తూ ఉంటే, అప్పుడు ఏమంటున్నది, మిమ్మల్ని ధర్మమూర్తి అంటారు. అంటే జగత్తులో ప్రతివాడు చేసే పనులన్నీ మీరు సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటే ఇంకేదైనా వరం కోరుకో అన్నట్ట మహానుభావుడు. అప్పుడు అడిగింది, మా నాన్నగారికి పురుష సంతానం లేదు, అది కలిగించాలంటే పుత్ర శతాన్నిత్యం తీసుకో అన్నాడు. ఇక్కడ ఈ విధంగా అనుగ్రహించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనకాలకు వచ్చింది. వెళుతూ నమస్కరిస్తూ స్తుతిస్తోందండి. ఈ స్థుతి వింటే చాలు మనకి. అఖిల సృష్టి స్థితి వ్యయమూల కారణ ధర్మరాజ శతమార్తాండ తేజ. పైగా సూర్యుడు తపస్సు చేసి నేను సంతానంగా పొందాడయ్యా. ఈ విషయం మనకి పురాణాల్లో కనబడుతుంది, సూర్య భగవాన్ని తపస్సు చేయడం. ఆ తపస్సుకు ఫలితంగా లోకాన్ని నియమించగలిగే శక్తి సూర్య తేజస్సు నుంచి ఉత్పన్నం కావడం కనబడుతుంది. సూర్య భగవానుడు అంతటి వాడే, తపస్సు చేత పొందాడు నిన్ను. దేవతాతత్వం తెలిసి మీరు ఒక్క నమస్కారం చేస్తే ఆ దేవత సంపూర్ణమైన అనుగ్రహం చూపిస్తుంది. ఇలాంటి భానువారం నాడు మనం కూర్చుని ఆ యముని స్తుతిస్తున్నామంటే ఈరోజు ఇక్కడికి కూర్చున్న మన అందరం ధన్యమయ్యా. అది ఇది ఎటువంటి ధన్యత అనేది మీకే తెలుస్తుంది, అంత గొప్ప విశేషం అన్నది. సకల బృందార కమకటోరు మణిఘృణి పూజిత పద పద్మ మోక్ష సద్మ సర్వ జగద్రూప సంస్థిత హృద్దీప పాసదండ కళాప పాపతాప అంబుద స్వర్ణ సర్వాంతర్బహిపూర్ణ శ్యామా విలోల దయాలవాల దేవుడవు నీవే నన్బ్రోచు దేవి వీవే. అనగానికి అమ్మవారు ఏం చేస్తుందండి, సర్వదేవతల్లో ఆ దేవే ఉంది, కనుక యముడిలో ఉన్నటువంటి శక్తి కూడా ఆవిడే. అందుకు నన్బ్రోచు దేవి వీవే, ఆయనలోంచి అమ్మవారిని స్మరించింది ఇవిడ. నీవే సగునుండవున్ మరి నిర్గుణుడవు బలిబలి నిన్ను పొగడ నీ పాటిదాన నాకు పతి భిక్ష పెట్టు నన్గన్న తండ్రి. ఇంతే అన్నది ఈ మహానుభావుడు. చెట్ట చివరికి వచ్చాడు, పతి తక్కా అనలేదు, అది పట్టుకుంది ఈవిడ. అంటే మర్చిపోయాడా, ఏమి యోగ్యురాలు అని తెలుసుకుని అనలేదంతే. కానీ ఇష్టమైన వరం కోరుకో అనగానే వెంటనే పట్టుకుని స్తుతించి, సత్పురుషుల సాంగత్యం వృధా కాదు, నాకు ప్రతిభిక్ష పెట్టు అనగానే, వేద సమ్మతము నీ చరితము సావిత్రి అశ్వపతి పుత్రి సుగాత్రి నా దయ పొందినావు నీ వంటి నారీమణి ఇహపర భూషణము. ఇది నీదు సచ్చరిత్ర వినడి ధన్యులు నిత్యం అభీష్ట సుఖంబులు కొందురు అని ఎవడంటున్నాడు, యముడు. సత్యమే పలుకుతాడు కదా, నీ సచ్చరిత్ర ఎవరు వింటున్నారో వారికి అభీష్ట సుఖాలు లభిస్తాయి. లేదు నీకు సాటి ముజ్జంగమ్ముల లేరు అమ్మా, నీ తండ్రికి అవృషపుత్రులు హాయిగా నురువులు అందెదరు. సమ్మోదముతో నీ భర్త మరల సజీవుడై నిన్ను గూడు నిమ్మిని నీ మగడు నీవు చిరకాలము సామ్రాజ్యమును భవించి ఆ పిమ్మట శివసాయుజ్యం అందెదరు. పిమ్మట మీరు శివసాయుజ్యాన్ని పొందుతారు, విస్తృతగతిని పొంది సామవేద సమ్మతము నీ చరితము అని చివరికి చెప్పాడు ఇక్కడ. దీని రాగం పేరు సామ. ఈ విధంగా కీర్తించారు. ఆ మాట ఎందుకన్నారంటే పెద్ద రహస్యం, ఇది ఊరికనే కాదు. ఎందుకంటే దేవీ విద్య వేదముల్లోంచి వచ్చినా ప్రత్యేకంగా సామవేదం నుంచి వచ్చింది దేవీ విద్య. ఈ రహస్యం మూక కవికి తెలుసు. అందుకే ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సమవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి అని కీర్తించాడు మహానుభావుడు. అందుకే సామవతి సత్యగిరాం. అందుకే ఆ సామవేద జరితమైన కేనోపనిషత్తులోనే శ్రీవిద్య ఉంది, అది రహస్యం. అందుకే సామవేద సమ్మతము నీ చరితము అంటే ఆ జగదంబ అంశభూతురాలివి అని చెప్పడం ఇక్కడ. ఈ విధంగా చెప్పి దండాధరుడంతా తిరోహితుడయ్యే తిరిగి ఆ జీవుణ్ణి పాశం నుంచి పంపించాడు. ఇప్పుడు తిన్నగా వెళ్ళేటప్పటికల్లా అతను నెమ్మది కదిలేట. కదిరి ఏం జరిగింది నాకు ఇంతసేపు నిద్రపోయేనా చాలా సమయం అయిపోయిందంటే అప్పుడు జరిగిన కథ అంతా చెప్పి ఆమె వివరించి జాగ్రత్తగా తీసుకువెళ్ళింది. అప్పటికే కళ్ళు వచ్చేసాయి అత్త మామగారికి, కళ్ళు వచ్చింది గురించి పిల్లాడు ఇంకా రాలేదేమో చూస్తున్నాడు ఆయన. వెళ్ళగానే చూపించింది, జరిగిన కథ తెలుసుకుని వాళ్ళు ఉభయులు కూడాను ఈ తల్లిని ఎంతో ఆదరించారు. అక్కడ ఈ విధంగా ఇరువంశముల వారిని తరింపజేసిన సావిత్రి యొక్క దివ్య చరిత్రని ఇక్కడ చూపించి దేవతలు కూడా కుశమృష్టి కురిపించారట ఆ సావిత్రీదేవి మీద. అటువంటి ఆ సావిత్రీదేవికి నమస్కారం చేసుకుందాం. ఈ సావిత్రిని అత్తమామలు సంభావన చేశారు, భర్త ఆదరించాడు, తండ్రి సంతోషించాడు. ఇదంతా చెప్పి ఈ సావిత్రి రూపంగా ఉన్న జగదంబకి మంగళం కలుపుతూ ఉన్నారు. ఇక్కడ ఇక్కడున్న చాలామంది అమ్మలకి బహుశా ఈ మంగళం తెలిసి ఉండొచ్చు. అంటే తెలుగు వారికి చాలా అలవాటైపోయినటువంటి పాటలు నారాయణదాస్ గారి దగ్గర నుంచి వచ్చినవి చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి, కన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే, జయ మంగళమే మము కన్న తల్లి ఈశ్వరి, సమద గజగామిని శర్వాణి, సంతత భక్త సుఖదాయని, ఆగమ విపిన మయూరి దుర్గా మహాకాళి త్రిజగజ్జనని, యోగీశ్వర హృత్సరో మరాళి ఉమాదేవి భువనైక సుందరి, నారాయణదాస పాలని అనంత సుగుణ శాలిని, ధీరతనను గొలుచువారలకు స్వాధీనమగుచు ఉండున్ తమదయ, గాన కవితావధాన విధానులగు మహాత్ములారా దయతో వినుడి, దీని రచయించి దుర్గాధీనమ్ముగా కృతిన సంగీతిన్ మోక్షేచ్ఛన్. మనకు చెప్పడం కోసం రాయలేదు ఆయన, తన మోక్షం కోసం దుర్గకు అంకితంగా రచించినటువంటి ఈ సావిత్రి చరిత్రని మనం చెప్పుకుని ఈరోజు ధన్యులమయ్యాం. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖమో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పూత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు సర్వాం సుఖం మంగళం కోసరంద్రాయ మహనీయగుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం పంచకానూడమర్దనం దేవతీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.